ज्ञानोहरसरितराणिनायिनी अस्मद्गुरो भगवतोऽस्यदयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसारविलसन्मन्दस्मितास्यं कृपापारीणं नियभक्तमानसनवाम्भोजातभानोदयं कालज्ञानविदग्रणिं शिवकरं काणीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काणीप्रसादाह्वयम्। श्रीकैवल्यपदम्बु चेरुपुनै चिन्तिञ्चदन् लोकरक्षैकारम्भकुं भक्तपालनकडासंरम्भकुं दानवोद्रेकस्तम्भकुं केळिलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकुं महानन्दाङ्गनाडिम्भकुं चेतुरारङ्गशिवुनिपूजिम्बडेनि नोरुनौवङ्गहरिकीर्तिनुडुबडेनि దయలు సత్యం గురువులుగా తలుపడేని కలుకనేటికి తల్లుల కడుపు చేటు పలికినిది భాగవతమట పలికించడివి గుండు రామభద్రుండట నే పలికిన వ్యవహరమగునట పలికెద వేరుండుగా తపలుకగనేలా శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశధర లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాతే హరణ నిర్వాణ సంధాయక నీకు మృక్కిద తుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః। అతిరహస్యం పైన హరిజన్మ కథనంబు మనుజుడెవడేని మాపురేపు చాలభక్తితోడ చదవిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపో। ఓం శ్రీ గురుభ్యో నమః। ఓం శ్రీమాత్రే నమః। ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో గురుదేవుడు మనకు అనుగ్రహించిన ఈ చాతుర్మాస వ్రత మహాపుణ్యకాలంలో శ్రీమద్ భాగవతాంతర్గత దశమస్కందంలో నిన్నటి వరకు మనం శ్రీకృష్ణావతార ఘట్టంలో స్వామివారి జననాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం। స్వామివారి యొక్క జననం అంటే జన్మకర్మచమే దివ్యం యోగమ్యో వ్యక్తి తత్వత త్యక్వాదేహం పునర్జన్మా నైతి మామేతి సోర్జున। అర్జున, నీవు నా జననాన్ని కూడా ఇతరుల జననంలాగా చూస్తే అర్థం కాదు సుమా అన్నాడు స్వామి। ఎందుకంటే ఆయన దివ్యమైనటువంటి జన్మ, దివ్యమైనటువంటి శరీరం, దివ్యమైనటువంటి లీలలు, ఇది మానవులకి ఎవరికి సాధ్యం కానటువంటి ఒక అద్భుతమైనటువంటి కొన్ని ఘట్టాలు స్వామివారి చరిత్రలో ఉంటాయి। అందుకనే అతి రహస్యం పైన హరిజన్మ కథనము అన్నాడు ఆయన। రహస్యము అంటే నిత్యనూతనం, అది ఎల్లప్పుడూ తెలుసుకునే కొద్ది ఇంకా తెలుసుకోవాలనే ఉత్సాహం కలుగుతోంది, ఎంత తెలిసినా కానీ ఏమీ అర్థం కాకుండా ఉంటుంది। అది పరిపూర్ణమైనటువంటి రహస్యాన్ని ఆయన ముఖస్థుగా చెప్తేనే అది మనకు అవగతమవుతుంది। కాబట్టి ఇది రహస్యము, జన్మ రహస్యము। మరి ఎటువంటి జన్మని స్వామి స్వీకరించాడు అంటే, మొదట్లోనే అశరీరవాడి ద్వారా చెప్పించాడు, నేను 8వ గర్భంగా పుడతాను అని చెప్పారు అన్నట్టుగానే దేవకీదేవి గర్భాన్ని 8వ గర్భంగా ఉద్భవించాడు। మరి ఇన్ని లీలలు స్వామి చేయడానికి వ్రేపల్లె వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భాన్ని మనకి పోతనామాత్రి వారు గుర్తు చేస్తూ స్వామి యొక్క రూపం ఎలా ఉన్నది అనే విషయాన్ని చెప్పి చూపించాడు। అక్కడ జలధరదేహం ఆజాను చతుర్బాహుం సరసీరుహాక్షుం విశాలవక్షుం
చారుగదశంకచక్ర పద్మ విలాసం కంఠకౌస్తుభ మణికాంతి భాసం కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంచనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైడూర్యమణిగణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యముంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే.
ఇక్కడ స్వామివారి యొక్క స్వరూపాన్ని ఒకసారి వర్ణించి చెప్పాడు ఆయన. అంటే మనకు భగవంతుడు బాగా దగ్గరకు కావడానికి కృష్ణావతారంలో ఉండేటువంటి గొప్పదనం ఏమిటంటే రూపమాధుర్యం, నామమాధుర్యం, వేణుమాధుర్యం, వాగ్మాధుర్యం, ప్రేమ మాధుర్యం, ఇన్ని మాధుర్యాలు కలిసి మన కృష్ణావతారంలో మన మనస్సులని ఆకర్షిస్తోందన్నమాట. ఆయన ఊదినటువంటి వేణువు యొక్క గానాన్ని విని గోపికలు ఎలాగైతే తన్మయులై ప్రేమ విఫులై వెళ్ళారో, భగవంతుడి యొక్క ముఖస్థుగా వచ్చినటువంటి వాక్కుకి యోగులు కూడా ఎలా పరవశించారో, ఆయన ఏమీ తెలియనటువంటి వారికి నామమాధుర్యం అంటే కృష్ణ అనేటువంటి రెండు అక్షరాల నామం అది తన్మయత్వంతో కాస్త పలకగలిగిన వారికి, ఈ నోరుండి భగవన్నామాన్ని ఉచ్చరించగలిగిన వారికి ఆ నామమే వారికి తారకమంత్రమే ఎలా త్రోవ చూపించిందో, పోనీ నామాన్ని కూడా పలకలేనటువంటి మన నాలాంటి అర్భకుడి కనుకోండి. రూపమాధుర్యం కేవలం భగవంతుడి యొక్క రూపం, కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చకలయం కంటే చముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని అద్భుతంగా లీలాశుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతంలో ఎది రెండు కళ్ళు బాహ్య ప్రపంచానికి కోల్పోయిన మహానుభావుడు, అంతర్లీనంగా భగవత్ సౌందర్యాన్ని అనుభవించిన వాడు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపమాధుర్యాన్ని ఆంతరంగిక సౌందర్యంతో అక్షరబద్ధం చేసి ఆవిష్కృతం చేశాడు ఆయన శ్రీకృష్ణ లీలామృతంలో. మనం రెండు కళ్ళు ఉండగా చూడగలుగుతున్నామా పరమాత్మని? ఓసారి భగవంతుడి దగ్గరికి వెళ్ళగానే ఆ రూపమాధుర్యం వైపును మనం అలా చూస్తే ఏది ఆకర్షణీయం లేకుండా ఉంటుందండి. అధరం మధురం మదనం మధురం అని మనం మధురాష్టకం చదువుకుంటాం కదా, దానిలో ఏది మధురం లేకుండా ఉంది పరమాత్మకి అంటే ఆయన పలుకులు మధురం, ఆయన రూపం మధురం, ఆయన నృత్యం మధురం, ఆయన గమనం మధురం, ఆయన హసితం మధురం, ఆయన వదనం మధురం, ఆయన వాగామృతం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. ఇక చిట్ట చివరికి ఏం చెప్పారు అక్కడ, ఆ మధురాధిపతిలో మధురము కానిదేది ఉంటుంది కనుక ఓ తీపి పలుకు పటికి బెల్లం ముక్క అది ఏ వైపు నుంచి తిననా దానిలో మాధుర్యం అనేటువంటిది మనకు అంది తీరుతుంది. మాధుర్యం అందుకోవడానికి మనలో జబ్బు లేకుండా ఉండాలి. మనం చెప్పుకున్నామే జ్వరం కలిగిన వాడికి జిలేబీ చేదుగా ఉంటుంది. జ్వరం వచ్చిన వాడికి చేదు జిలేబీలో రావడానికి కారణం ఏది? జిలేబీ కారణం కాదు కాదు, వాడిలో ఉండేటువంటి ఇంద్రియ వికారం ఆ మాధుర్యాన్ని అనుభవించనివ్వకుండా అతడు చేదుగా ఉన్నట్టుగా అతడి మనసు అలా భ్రమ చెందుతుంది. వాస్తవానికి జిలేబీలో చేదు లేదు, కానీ జ్వరం వచ్చిన వాడికి అది చేదుగా ఎలా అనిపిస్తుందో భగవత్ మాధుర్యాన్ని రుచి చూడలేని వారికి కూడా ఆయనలో ఉండేటువంటి గొప్పదనాన్ని గుర్తించలేదు. కాబట్టి ఆ మధురాన్ని ఎక్కడ పట్టుకున్నా మనకి మధురమే. అటువంటి స్వామి జలధర దేహుడు అని పిలిచారు మొట్టమొదట. జలధర దేహుడు అంటే మేఘం, జలాన్ని ధరించున్నది మేఘం. ఇప్పుడు చూడండి, నిరాకారం యొక్క వర్ణన సముద్రం లాంటిదే, నిరాకారం యొక్క వర్ణన సముద్రం లాంటిది, సాకారం యొక్క వర్ణన మేఘంలో నుంచి వచ్చే వర్షపు చినుకు లాంటిది. మేఘం తనంత నీరు గంభీరంగా ఉన్నా త్రాగడానికి అది సాధ్యం కాదు, ఎందుకంటే ఆ సముద్రంలో ఉండేటువంటి లక్షణం, సముద్రం గంభీరంగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, లోతు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సముద్రంలో నీరు మనం త్రాగాలంటే త్రాగలేము. కానీ మనలాంటి వారికి ఏది చాలా చక్కగా దొరుకుతుందంటే వర్షపు నీరు. వాస్తవానికి వర్షపు నీరుకి ఆధారమేది, అధిష్టానమేది, వర్షపు నీరు రావడానికి అధిష్టానమేది ఆ సముద్రమే. సముద్రంలో ఉండేటువంటి ఆ నీటి ఆవిరిని అక్కడ చక్కగా సూర్యుడు తన సూర్యరశ్మి ద్వారా మేఘం రూపంలో ఆయన గ్రహించి దాన్ని మనకు వర్ష రూపంలో అందిస్తే చక్కగా అది అనుభవించడానికి త్రాగడానికి వీలవుతుంది కదా. అలాగే భగవంతుడి నిరాకారం సముద్రం అంతా గొప్పది, గంభీరం. సముద్రంలాగా అది లోతు చూడడానికి సఖ్యం కాదు, కంటితో అంచనా వేయడానికి సఖ్యం కాదు. అంటే నిరాకారం యొక్క రూపం ఎలా ఉంటుందంటే సముద్రంలాగా గంభీరం ఉంటుంది. దానిలో ఏ కొంతమందో ఈత కొట్టగలరు, దానిలో ఏ కొంతమందో దానిలో ప్రయాణం చేయగలరు. సముద్రాన్ని అందరూ ఈదగలుగుతారా? చాలా కష్టం. కానీ వర్షపు నీరుని ఎవరైనా త్రాగగలుగుతారు. ఆ వర్షపు ఇదే నీరు మళ్ళీ చినుకుల రూపంలో మనకు అందే అనుకోండి, త్రాగడానికి యోగ్యమైపోతుంది. అంటే ఇక్కడ సాకారంలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే, పరమాత్మతత్వం మనం అనుభవించడానికి, ఆయన లీలల్ని మాటి మాటికి మననం చేసుకోవడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుందన్నమాట. దీన్ని గోపికలు అనుభవించారు. సాకారంలో ఉండేటువంటి సౌలభ్యాన్ని అనుభవించిన వారు గోపికలు. ఎందుకంటే గోపికలు స్వామి రూపాన్ని అనుభవించారు, నామాన్ని అనుభవించారు, వేణుగాన మాధుర్యాన్ని అనుభవించారు. ఆయన పలుకులు నోటి నుంచి పలికితే చాలు, ఆ పలుకులలోనే తమ జీవితాన్ని చరితార్థం చేసుకున్నటువంటి వారు గోపికలు. ఇంకొక విషయం ఏమిటంటే, వారు నిరాకారం కంటే కూడా సాకారాన్ని ఎక్కువగా ప్రేమించారు. అది నిరాకారము పెద్ద పెద్ద జ్ఞానులు కండి, మేమంత తెలివి కలిగిన వాళ్ళం కాదు. మేమంత ఏది అంత గుహ్యమైనటువంటి రహస్యాలని అందుకోగలిగిన శక్తి మాకు లేదు. అది ఎవరో పెద్ద పెద్దవాడు చేస్తే చేయొచ్చుగాక మహాత్ములు, వారికో నమస్కారం. అలాంటి సముద్రం లాంటి వారికి మాకు అందినటువంటి అవకాశం ఏమిటంటే సాకారం. సాకారంలో ఉండే గొప్పతనాన్ని గోపికలే చెప్పారు. ఎవరికి చెప్పారు? ఉద్ధవుడికి చెప్పారు. ఉద్ధవుడు అక్కడికి వచ్చి వారు స్వామివారు సేవ చేస్తుంటే గోపికామ తల్లులు అక్కడ ఆయన ఒక సేవ అడిగాడు, నాకేదైనా ఒక సేవ ఉంటే ఇవ్వండి అని అడిగాడు ఉద్ధవుడు. అడిగితే అక్కడ ఒక గోపిక ఆయనకి సేవ ఇచ్చింది. ఏ సేవ? వింజామరువి ఇచ్చేటువంటి సేవ. పరమాత్మకి కాస్త విషనికర్రతో ఆయన సేద తీరడానికి వింజామర సేవ ఇచ్చింది ఆ గోపికమ్మ తల్లి. ఈయన ఆ విషనకర్ర పెట్టి విసురుతూ విసురుతూ అలౌకికమైనటువంటి ఆనందంలోకి వెళ్ళిపోయాడు. ఈయన ఎవరు? ఈయన మూలతత్వం ఏమిటి? ఈయన ఆధారం ఏది? అంటే ఇప్పుడు నాకు కనబడుతోంది సాకారం, ఈ కనబడుతున్న కృష్ణస్వరూపం సత్యమా? కాదు కాదు కదా. ఈయన అక్కడ వైకుంఠంలో మనకి ఎక్కడో బాలకడలి, అక్కడ ఒక శేషతల్పం, అక్కడ ఒక నారాయణుడు, ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి, అక్కడ వందిమాగదులు, గరుడు, వీళ్ళందరితో కూడి ఉన్నవాడే స్వామి ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు కదా. అక్కడికి వెళ్ళి చూడడం సత్యమవుతుందా? అంటే అది బ్రహ్మమానస పుత్రులకు కూడా సాధ్యం కానటువంటి దర్శనం. జయ విజయులు అనేటువంటి మహానుభావులు ఇద్దరు కలిసి ఆపేశారు అక్కడ. సనక సనందనాథులు లోపలికి వెళ్ళడానికి అవకాశం దొరకలేదు వారికి. అంటే బ్రహ్మమానస పుత్రులకు కూడా చూడడానికి శక్యం కానటువంటి రూపం అది. మరి అలాంటి స్వామి నేను ఏ పుణ్యం చేశానని ఆకారంతో ఇక్కడ నా ఎదురుగా కనబడుతున్నాడు అని తన యొక్క సౌభాగ్యానికి పొంగిపోయి అంతరాంతరాలలో స్వామివారి యొక్క ఆ దివ్య రూపాన్ని మనస్సులో అవతరిస్తూ అలా కళ్ళు మూసుకొని ఇలా వింజామర సేవ చేస్తూ తెలియకుండానే వింజామరని కింద పడేశాడు. వెంటనే గోపికామ తల్లులు చుట్టూ చేరి, ఏమయ్యా ఉద్ధవా, సేవ చేస్తాను సేవ చేస్తానని వచ్చావే, నువ్వు చేసే సేవ ఇదేనా? చక్కగా వింజామర సేవిస్తే విసరకుండా ఎందుకయ్యా వింజామరని కింద పడేశావు? ఇలాంటి సేవ నువ్వు కోరుకుంది అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఏం లేదండి, ఈయన చాలా పరమాత్మ, శ్రీమన్నారాయణుడు, వైకుంఠవాసి, సర్వాంతర్యామి అని ఏవేవో తనకు వచ్చినటువంటి పాండిత్య భాషలో ఏవో చెప్తున్నాడు వారికి. అలాంటి పరమాత్మ ఇది ఒక ఆకారంతో వచ్చి ఎదురుగా నిలబడగానే నేను తన్మయత్వాన్ని పొంది నా లోపలికి నేను ఆంతరంగికంలో ప్రయాణం చేసి బాహ్యస్మృతిని కోల్పోయి ఆంతరంగిక ఆనందాన్ని పొందుతూ ఈ సేవను దారబడి చేశాను. అప్పుడు వెంటనే గోపికలు అన్నారు, ఏమయ్యా ఇంత ఎదురుగా ఇంత ప్రకాశంతో స్వామి కోటి సూర్య తేజవంతుడై ఇలా ఎదురుగా కనబడుతుంటే అంతరాంతరాలలోకి పోయి చీకట్లోకి పోయానంటావు, నీకేం దౌర్భాగ్యం పట్టిందని అడిగారు గోపికలు. నీకేం దౌర్భాగ్యం పట్టిందని లోపలికి పోయావు? ఏముంది లోపల? చీకటే కదయ్యా. ఆ చీకట్లో పోయి కూర్చుంటానంటావేమయ్యా? ఇక్కడ ఎదురుగా ఇంత స్వామి మనకు సులభంగా అందేవాడే, చెయ్యి పడితే మనకు అందించేవాడే, పిలిస్తే పలికేవాడే, ఇలా మనం పెట్టింది తినేవాడే, మనతో పాటు తిరిగేవాడే, మన ఆపదల్ని ఊడ్చేవాడే, స్నేహితుడై మన భుజం మీద చెయ్యేసి సఖ్యుడిగా మనతో మెలిగి మన ఆపదలన్నీ తీర్చగలిగిన దైవం మన ఎదురుగా ఉంటే ఎక్కడెక్కడో లోపలికి పోయి చీకట్లో ఉంటానంటావు, అయినా చీకట్లో వెళ్ళే నీకు సేవ ఇవ్వడం మాదే తప్పు. గోపికలు అన్నారు, చీకట్లో తిరిగేవాడికి నీకు సేవ ఎందుకయ్యా? మాకు అవసరం. దానిలో ఉండే గొప్పదనం నీకేంటి తెలుసు? నువ్వు జ్ఞానం ఏదో నేను శాస్త్రాలు చదివాను, పాండిత్యం చదివావంటావే కానీ శాస్త్రానికి పాండిత్యానికి అందడయ్యా ఈయన. అలాంటి వాడయ్యా మా పరమాత్మ, మా కృష్ణయ్య. కాబట్టి అలాంటి సేవ ఎప్పుడు మమ్మల్ని అడక్కు. ఇలా చెయ్యి దాచుకునే సేవలు చేయకు. చేతులలో భగవంతుణ్ణి అనుభవిస్తూ చక్కగా ఆ ఆనందాన్ని పొందగలిగే సేవ ఉంటే చేసుకో, కానీ ఇలా ఇచ్చిన సేవను చేజేతులా పాడు చేసుకునే సేవ ఎందుకయ్యా? నువ్వు పాడైపోతావు, మమ్మల్ని పాడు చేస్తావు. చక్కగా మేము ఉంటే చేసుకునేవాడం కదా సేవనే అని గోపికలు చెప్తే, సౌలభ్యం ఇంతుందా సాకారంలో? సాకారంలో ఇంత సౌలభ్యం ఉందా? మనకు ఎదురుగా అందుతూ ఉంటే సులభంగా అందేటువంటిది ఎప్పుడైనా సరే మానవుడు దాని విలువని గుర్తించలేడు. సులభంగా అందేటువంటి దాన్ని ఆ విలువ ఎప్పుడు తెలుస్తుందంటే అది కాస్త జారిపోయిన తర్వాత వీడు విలువ తెలుసుకుంటాడు. జారిపోయిన తర్వాత విలువ తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? ఉండగానే మనం గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని స్వామి జలధర దేహుడు అంటే మేఘం. మేఘంతో ఎందుకు పోల్చారు అంటే మేఘానికి కురవడంలో నేను ఇక్కడే కురవాలనేటువంటి నియమం ఆ మేఘానికి ఉండదు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ, అది అడవ్యా, నదియా, సముద్రమా, లేకపోతే ఇది పిచ్చి భూమే, లేకపోతే ఇది చౌడు భూమే, పంట పొలమా, ఏముండదు. అక్కడ సమదృష్టి, సమవృష్టి అందరి మీద సమానమైనటువంటి వర్షాన్ని కురిపింపజేస్తోంది. దాన్ని వినియోగించుకునేటువంటి వాడి లక్షణాన్ని బట్టి అది ఫలితం వస్తుందే తప్ప ఇది ఇక్కడే కురవాలనేటువంటి నియమం వర్షానికి ఉండదు. అలాగే పరమాత్మ కూడా తన కృపాదృష్టిని అందరి మీద సమానంగా ప్రసరింపజేస్తున్నాడు, కానీ దాన్ని అందిపుచ్చుకోగలిగినటువంటి లక్షణం కలిగినటువంటి వాడికి అది తేలిగ్గా అందుతోంది. దానికి దూరంగా ఉండి ఏది బాగా వర్షం పడుతుంటే పైన ఒక గొడుగు కప్పుకున్న వాడికి వర్షపు చినుకు ఎలా వాడి మీద పడదో, అలాగే మాయానే వస్త్రాన్ని పైన కప్పుకున్న వాడికి భగవత్ కృపా వృష్టి కూడా వాడి మీద పడదన్నమాట. కాబట్టి ఇక్కడ జలధరదేహుడు పరమాత్మ, అలాంటి సులభంగా అందేటువంటి వాడు మేఘస్వరూపుడు. అందుకని అటువంటి వాడు ఆజాను చతుర్బాహుడు, అంటే బాగా నిడిపోయినటువంటి చేతులు కలిగిన వాడు. మనకు ఎక్కడ కష్టం వస్తే అంత దూరము చెయ్యి చాచగలిగి మనల్ని రక్షించగలిగేంత నిడిపోయినటువంటి చేతులు కలిగినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఎవరి చేతులని మనం నమ్మాలి? పరమాత్మ యొక్క హస్తాలు చాలా విశాలమైనటువంటివి. ఎక్కడి దాకా కష్టం వస్తే అక్కడి దాకా చాచగలిగినటువంటి వాడు పరమాత్మ. ఆ చేతులలో పిల్లాడిగా భావన చెంది ఉత్తరింపబడ్డవాడు ప్రహ్లాదుడు, ధ్రువుడు మొదలైనటువంటి వాళ్ళు. ఆ పరమాత్మ హస్తాలలో నేను నిండి ఇలాగ నన్ను కప్పుకొని ఉన్నాడయ్యా పరమాత్మ, నన్ను నువ్వేం చేయగలుగుతావు, నువ్వు పెట్టే బాధ నన్ను ఏం చేయగలుగుతాయి అని ఆయన విశ్వాసంతో అడగగలిగాడు ప్రహ్లాదు. ఇప్పుడు పరమాత్మ చేతులు ఎంత విశాలం, ఆయన కప్పుకోగలిగితే ఆయన చేతిలో ఇమిడిపోయాడు పరమాత్మ. పరమాత్మ చేతిలో ఆయన రక్షింపబడ్డాడు ప్రహ్లాద కుమారుడు. అందుకని చతుర్బాహుడు ఆయన, ఆజాను చతుర్బాహుడు అంటే బాగా నిడిపోయిన చేతులు కలిగి నాలుగు చేతులు కలిగినటువంటి వాడు. చూడండి, ఇక్కడ పరమాత్మ పుట్టడంతోనే ఈ రూపాన్ని చూపించాడు. ఎవరైనా పుట్టడంతోనే నీలమేఘపు రంగులో పుట్టగా పుడితే ఆ పిల్లాడిని ఏమంటారండి? పిల్లవాడి మీద మనకు నమ్మకం ఉంటుందా? నీలి రంగులో శరీరం వస్తే నమ్మకం ఉంటుందా అండి మనకి? లోకంలో నీలరంగు శరీరంతో వ్యక్తి కనపడ్డాడంటే విషప్రయోగం జరిగినట్టుగా గుర్తిస్తారు. ఇక్కడ మన విషయాలన్నీ హరించేవాడు, విషయాదుల మీదకు మన మనస్సు దొరలకుండా రక్షించేవాడు. ఏది మళ్ళీ జన్మలకు కారణమయ్యేటువంటి కర్మలుంటాయో వాటిపైన మనల్ని వెళ్ళనివ్వకుండా చేసేవాడు పరమాత్మ. అందుకని పరమాత్మ ఎలా ఉంటాడు? ఇదిగో ఇలా ఉంటాడు, నీలమేఘంతో ఉంటాడు, నల్లరంగుతో ఉంటాడు. గోపికలు అడిగారు స్వామివారిని, ఏమయ్యా కృష్ణయ్యా అలా నల్లగా ఉన్నావు, ఏమిటి కారణం అని అడిగితే రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, నలుపుకు నానా అర్థాలు ఉన్నాయి అన్నవారు. ఈ నలుపుకు నానా అర్థాలు ఉన్నాయి. ఎందుకున్నాయి? నలుపు అనేది ఎందుకు వచ్చింది అంటే కృష్ణుడు చెప్పాడట, అర్ధరాత్రి వేళ పుట్టాను, అటు ఇటు దొర్లాను, అర్ధరాత్రి చీకటి ఉంటుంది కనుక చీకటంతా నా ఒంటి కంటుకొని నలుపు వచ్చేసింది అన్నాడు. అందుకని నల్లగా ఉన్నాను. అలా కాదులే కృష్ణయ్య, నలుపు ఎందుకు వచ్చిందో కాస్త హాస్యం ప్రక్కన పెట్టి చెప్పవయ్యా, ఎందుకున్నావు అలా నల్లగా అంటే ఏం చేయమంటావు? మీ భక్తుల పాపాలు త్రాగి 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 నాకు నలుపు వచ్చిందే, కానీ లేకపోతే నాకు నలుపు ఎక్కడది అన్నాడు. అలా కాదు స్వామి, నలుపు ఎందుకు వచ్చిందో కాస్త వివరించి చెప్పవయ్యా అని గోపికలు అడిగితే ఏం చేయమంటారు? మీ కళ్ళలో నన్ను అలా అట్టిపెట్టేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోతానేమోనని మీ రెప్పలతో నన్ను బంధించేసి మీ లోపలే నన్ను అట్టిపెట్టేసుకోవడం వల్ల మీ కళ్ళకు పెట్టుకున్నటువంటి కాటుకు ఆ నల్లదనం నా శరీరానికి అంతా అలిమారో ఏమో, అందుకని నాకు నలుపు వచ్చింది అన్నాడు. మరి మాకు నల్లగా కనపడ్డావు, మరి రాధకెందుకు నల్లగా కనపడ్డావు? రాధ కూడా అడిగిందట, స్వామి వాళ్ళందరికీ నల్లగా కనపడితే కనపడ్డావు, మరి నేను కూడా నీ ప్రేయసిని కదా, మరి ఇద్దరి మధ్య రహస్యం ఉండదు కదా, మరి నాకెందుకు నల్లగా కనపడుతున్నావు అని రాధ అడిగితే, రాధా నువ్వు తెల్లగా ఉండి నేను తెల్లగా ఉంటే మనల్ని ఎవరు చూస్తారే, నేను కాస్త నల్లగా ఉండి నువ్వు తెల్లగా ఉంటే చూడు పాపం ఆ అమ్మాయి ఎంత త్యాగం చేసిందో, అంత తెల్లటమ్మాయి నల్లటమ్మాయిని పెళ్లి చేసుకుంది అని గొప్పగా చెప్పుకుంటారు ప్రపంచంలో, నీకు పేరు తేవడం కోసం నేను నల్లగా వచ్చాను అన్నాడు. అంటే ఇద్దరు తెల్లవాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం విచిత్రంగా చెప్పుకుంటాము. ఒక తెల్లటి అమ్మాయి ఒక నల్లటి అబ్బాయిని చేసుకుందనుకోండి ఏమంటారు లోకంలో? అబ్బా ఆ అమ్మాయి ఎంత త్యాగం చేసిందండి, కాకి ముక్కు దొండపండులాగా బలే కుదిరిందని జంట. వాడేమో నల్లగా ఉన్నాడు కాకిలాగాను, ఎమ్మైతే అల్లగా ఉందండి, ఆ దొండ పండు లెక్క ఎలా చేయి ఎలా నచ్చాడో అని అంటారా అనరా? మరి నేను తెల్లగా ఉన్నాను నిన్నెవరు అనుకుంటారు? తెలుపు తెలుపు రెండు రెండు సరిపోయినాయి అనుకుంటారు. అదే నేను నల్లగా వస్తే నిన్ను మెచ్చుకుంటారు, నిన్ను త్యాగంగా చూస్తారు, నీకు పేరు తేవడం కోసం నేను నల్లగా వచ్చానన్నారు. అలా కాదులే, దుర్యోధనుడికి కూడా నల్లగా కనపడ్డావు, ఎందుకు అలా కనపడ్డావు? అప్పుడు చెప్పాడు కృష్ణయ్య, వాడికి నేను మృత్యువని చెప్పడానికి నల్లగా కనపడ్డానన్నారు. మృత్యువు నల్లగా ఉంటుంది కదా, అలాగే పరమాత్మ కూడా నల్లగా కనిపించాడు నేను మృత్యువుని అని చెప్పడానికి. కానీ ఇక్కడ మనకు భాగవతం ఏం చెప్తుంది, ఆయన నీలిరంగయ్య, నీలం రెండింటికి ఉంది అన్నారు. ఒకటి ఆకాశం, రెండు సముద్రం. చిన్నప్పుడు మనం ఇంగ్లీష్లో చదువుకునేవాళ్ళం, స్కై ఈజ్ బ్లూ, సీ ఈజ్ బ్లూ అని చెప్పారు. ఆ రెండు బ్లూ ఎలా వచ్చినాయంటే, నీలము అగాధానికి అనంతానికి సంకేతం, ఆకాశము నీలంగా ఉంటుంది. నీలంగా ఆకాశం ఎందుకుంది? నువ్వు ఎక్కడికి పోయినా ఆకాశం ఉందయ్యా, ఒక భీమవరంలోనే ఆకాశం ఉంది, నంబూరు పోతే మాకు ఉంది ఆకాశం, ఎక్కడికి పోయినా ఎన్ని జిన్నాలు మారిన అమెరికా పోయినా కానీ ఆకాశం ఉంది. ఆకాశం అన్ని చోట్ల ఎలా ఉందో నేను అంతటా ఉన్నాను, నేను అనంతుడిని అని చెప్పడానికి ఆయన నీలంగా ఉన్నాడు. రెండు అగాధం, సముద్రం లోతు కొలవలేము మనం, అది అగాధం. కృష్ణుడు ఎందుకు నీలంగా ఉన్నాడు? నా లీలలు అనంతం, నా యొక్క గొప్పదనం తెలుసుకోవాలంటే అది చాలా లోతు. కొంతమంది అంటూ ఉంటారు చూడండి, ఆయన పైకి కనపడేంత తేలిక మనిషి కాదండి, చాలా లోతు మనిషి అంటారు. లోతు మనిషి అంటే అర్థం ఏంటండి? గొయ్యిలో కొడుకుంటాడని అర్థం. లోతు మనిషి అంటే అర్థం ఏమిటి? పైకి ఒక రకంగా కనబడుతూ చాలా లోతు భావనలు కలిగిన వాడు, ఆలోచన సరణి ఆ విధంగా కలిగిన వాడని అర్థం. అలాగే పరమాత్మ గురించి నువ్వు ఎంత యోచించినా ఎంతవరకు నువ్వు తెలుసుకోగలవంటే, నీ బుద్ధి ప్రచోదనమైనంత వరకు మాత్రమే తెలుసుకోగలవు. మరి ఆయన గురించి సంపూర్ణంగా ఎప్పుడు తెలుస్తోంది? ఆయనంతకు బుద్ధి ఎదిగితే అప్పుడు తెలుసుకోగలుగుతావు. అందుకే పురుషోత్తముడి మీద బుద్ధి. నారదుడు ఏం చూశాడు? గృహాలు చూశాడు. గృహాల్లో దేని చూశాడు? ప్రతి గృహంలో కృష్ణుడిని చూశాడు. నారదుడు గోకులంలో ప్రతి గృహంలో కృష్ణుడిని చూశాడండి. మనం ఏం చేస్తున్నాం? ప్రతి గృహంలో జీవుణ్ణి చూస్తున్నాం. నారదుడు ఎవరిని చూశాడు? ప్రతి గృహంలో కృష్ణుడిని చూశాడు. ప్రతి గృహంలో కృష్ణుడిని చూడగలిగితే నువ్వు నారదుడివే. ప్రతి శరీరంలో కృష్ణుడిని చూడగలిగితే నువ్వు నారదుడివే. మనం ఏం చేస్తున్నాం? జీవుణ్ణి చూస్తున్నాం, గోపికల్ని చూస్తున్నాం. ఆయన గోపికల్ని చూడలేదు, కృష్ణుణ్ణి చూశాడు. కృష్ణుణ్ణి చూస్తే అక్కడ అర్థం ఏమిటి అంటే, మనమేమో వేషగాడిని పట్టుకుంటున్నాం, ఆయన వేషం ధరించిన వాడిని పట్టుకుంటున్నాడు. వేషగాడు వేరు, వేషం ధరించిన వాడేమో వేరు. ఒకసారి రామకృష్ణానంద స్వామి వారు ఒకళ్ళింటికి భోజనానికి వెళ్ళారండి, గండిక్షేత్ర రామకృష్ణానంద స్వామి వారు భోజనానికి వెడితే, అప్పట్లో లవకుశ సినిమా వచ్చిందండి. లవకుశ సినిమా వస్తే ఆ కథానాయకుడు ఉన్నారు కదా, ఎన్టీ రామారావు గారు, ఆయన వాల్ పోస్టర్లు ఇంట్లో అతికించుకున్నారండి. రాముడి రూపంలో ఉన్నటువంటి ఎవరైతే కథానాయకుడు ఉన్నారో ఆయన పోస్టర్ అంటించారు ఇంట్లో. స్వామివారు భోజనం చేసిన తర్వాత ఈయన అలా వచ్చి ఆ వాల్ పోస్టర్ దగ్గర నిలబడి, రాముడు భలే ఉన్నాడయ్యా, చాలా అందంగా ఉన్నాడు రాముడు, ఏ క్యాలెండర్లు ఇంత అందంగా లేరు, ఏమన్నా మాకులు సినిమాలు ఎందుకు చూస్తారు, వారికి ఆ ధ్యాస లేదు కనుక ఇది సినిమా అనేది పాపం వారికి అనుభవంలో లేదు, అందుకని అన్నారు. రాముడు భలే ఉన్నాడయ్యా, ఏ క్యాలెండర్ ఎవరు వేశారు ఇది అని అడుగుతుంటే, వెంటనే పక్కన చిన్నపిల్లాడు అక్కడ ఉన్నాడే, వాడు అన్నాడు, ఏమండి స్వామివారు ఆయన రాముడు కాదండి, ఎన్టీ రామారావు అన్నాడు. అనేటప్పటికి పక్కనే అన్నం పెట్టిన వాళ్ళు ఉంటారు కదండి పెద్దవాళ్ళు, అరే తప్ప అలా అనకూడదు స్వామీజీ, ఆయనకు ఎదురు మాట్లాడకూడదంటే, రామకృష్ణానంద స్వామి ఒక అద్భుతమైన మాట చెప్పారు, వాడి బుద్ధి నాకు ఎప్పుడు వస్తుందో అన్నాడు. పిల్లవాడి బుద్ధి నాకు ఎప్పుడు వస్తుందో? ఏమి స్వామి అలా అన్నారంటే, ఆయన చెప్పిన అద్భుతమైన విషయం ఏమిటంటే, నేనేమో వేషాన్ని పట్టుకున్నాను, వాడు వేషం వేసిన వాడిని పట్టుకున్నాడు. మనం పట్టుకునేది వేషాలు వేసిన వాడిని, ఇవన్నీ వేషాలే, ఇవన్నీ వేషాలేనండి, కానీ వేషం లోపల ఉన్నాడు అక్కడ ఉన్నాడు. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు వేషము, శ్రీరాముడు వేషం వేశాడంతే, కానీ వేషధారి ఎవరు, లోపల ఉన్నవాడు ఎవడు? పైకి కనిపించేది రాముడైనా వేసిన వాడు ఒకడు ఉన్నాడు. వేసిన వాడిని పట్టుకోవాలి కానీ వేషాన్ని పట్టుకోకూడదు. వేషాన్ని పట్టుకుంటే జీవలక్షణం, వేషం వేసిన వాడిని పట్టుకున్నాం అనుకోండి, వాడేవాడు అప్పుడు అంతటా అతనే ఉంటాడు. నారదుడు ఇంటింటిలో కృష్ణుడిని చూశాడు, విచిత్రం అది. అందుకని భాగవతాన్ని చదివేటప్పుడండి చాలా మనం జాగ్రత్తగా చదవాలి భాగవతాన్ని. ఎన్నిమార్లు మనం భాగవతం చదివినా కొత్త అర్థం వస్తుంది, మీరు రోజు భాగవతం చదవండి, రోజు కృష్ణలీలను చదవండి, రోజు ఏదో ఒక ఉపాఖ్యానం చదవండి, ఒక కొత్త అర్థం తెలుస్తుంది. ఎందుకని అందులో ఉన్నవాడు ఇప్పుడు ఎవరండి? నిత్యము నూతనుడే, సనాతనుడే ఆయన. ఆయన నిత్య నూతనుడు, ఆయన నిత్యుడు, ఆయన ఎప్పుడూ పుట్టుకనేటువంటిది లేనివాడు. అసలు ఉన్నదే అతడై ఉన్నవాడు. ప్రపంచంలో ఇన్ని కనబడుతున్నాయి కదండి వింతలు విశేషాలు, ఇవన్నీ ఆయనలో నుంచే వస్తున్నాయి. ఆయనలో నుంచి వచ్చినవి మనల్ని ఇంత మైమరిపిస్తే ఆయన చూస్తే ఎంత మైమరుస్తాయని చెప్పండి. ఆయనలో నుంచి వచ్చినవి చూసి మనసు పారేసుకుంటున్నాం మనం, ఆయనలో నుంచి వచ్చిన వస్తువులు చూసి మనసు పారేసుకుంటున్నాం. ఇంకా ఆయన చూసి ఎంత మైమరిచిపోవాలి? మనము వస్తువు దగ్గరే ఆగిపోతున్నాం, వాసుదేవుడి దాకా చేరగలిగితే అదే జ్ఞానం. వస్తువుని చూసిన వాడు జీవుడు, వాసుదేవుని చూసిన వాడు బ్రహ్మజ్ఞాని. జ్ఞాని అలా చూస్తాడు, ఇదిగో జీవస్వభావంతో ఉన్నవాడు ఇలా చూస్తాడు. అందుకనే వస్తువుని చూడడం కాదండి, వస్తువు దాతని చూడాలి. వస్తువు ఎవరి వల్ల వచ్చిందో ఆయన్ని చూడగలగాలి. అందుకని జలధరదేహుం ఆజాను చతుర్బాహుం, ఇంకోటి చెప్పాడు సరసీరుహాక్షుడు. అంటే అర్థమేమిటండి? స్వామివారు చక్కగా సరసీరుహాక్షుడు, పెద్దదైనటువంటి నిడిపోయినటువంటి చేతులు కలిగినటువంటి వాడు. ఆ చేతుల్లో ఏమున్నాయి? చారు కదా శంఖ చక్ర పద్మ విలాసుడు. చక్రం అనేది కాలానికి సంకేతం అండి, శంఖం అనేది శబ్దానికి సంకేతం, గద అనేది మనలో మదాన్ని తాడనం చేయడానికి సంకేతం, పద్మము జ్ఞానానికి సంకేతం. నాలుగు పట్టుకున్నాడు పరమాత్మ ఇక్కడ. మొట్టమొదటిది చక్రం అండి. చక్రం అంటే అర్థం ఏంటండి? కాలస్వరూపం. మనం అనుకుంటున్నాం ఈ రోజున నాకు ఇప్పుడు భాగవతం ఏమవసరం, నాకు భగవద్గీత ఏమవసరం, నాకు రామాయణం ఏమవసరం, నాకు ఇంకా చాలా వయసు ఉంది కదా, ఏ 60 ఏళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ప్రారంభం చేస్తాను అని మనం కాలంలో చాలా చాలా ఆశలు పేర్చుకుంటూ పెడుతున్నాం. కానీ ఈ కాలాన్ని నమ్మడానికి వీల్లేదు. రేపు ఎలా ఉంటుందో వాసుదేవ శ్లోక వార్తలాలించుచు కాలమే పుణ్యుండు గడుపుచుండు అతని ఆయువు తక్క అన్యుల ఆయువు ఉదయాస్తమయముల ఎందు ఉగ్రకరుడు వంచుకుని పోవు వాడదీయనుండగ జీవింతు పెకేళ్ళు నిక్కమలచు అంగనాపుత్ర గేహ ఆరామ విత్తాది సంసార హేతుక సంగ సుఖముదగలి వర్తింప కాలంబు తరీరింగి దండధర కింకరులు తాడనము చేసుకుని పోవా పుణ్యము శయనైతి పాపరతినైతి అని ఇట్టు పలవరించు. చచ్చిన తర్వాత యముడి దగ్గర ఏడుస్తాడట, స్వామి నన్ను భూలోకానికి పంపించు స్వామి, ఇప్పుడు ఇచ్చినంత ఆయుష్ ఇవ్వకపోతే మాని ఒక్క సంవత్సరం ఇవ్వు స్వామి, మానవ దేహాన్ని ఇవ్వు స్వామి అని ప్రాధేయపడతాడట. ఏం చేస్తావురా అని అడుగుతాడట యమధర్మరాజు. ఏం చేస్తాను ఏమి స్వామి, ఇక్కడ పెట్టి ఇక్కడ మీరు పెట్టే బాధలు చూసిన తర్వాత ఈ భూలోకంలో దానాలు ధర్మాలు ఎన్నెన్ని కార్యాలు అన్నీ నీ కార్యాలే చేస్తాను స్వామి, నీ పనులే చేస్తాను స్వామి అని అక్కడ లేనిపోని డబ్బా అంతా కొడతాడట. స్వామి దగ్గరికి పోయి ఈ మాటలనే చెప్తాడు. స్వామి అంటాడు, వరే 60-70 ఏళ్లలో చేయలేంది, ఒక సంవత్సరంలో ఏం చేస్తావు లేరా పాపం, ఇప్పటికి 60 ఏళ్ళు చేసి చేసి అలసిపోయావు, అయిపోయింది జీవితం, ఇక ఒక సంవత్సరంలో ఏం చేస్తావు వచ్చేయి. పరమాత్మ అనేటువంటి ఆయన ఇచ్చిన ఆయుష్ని సక్రమంగా వినియోగించకపోతే మరలా మనకి ఈ జన్మ రాదు. ఇప్పుడు మనం ఇక్కడ కుర్చీలో కూర్చున్నామండి, కూర్చోడానికి కుర్చీ ఇచ్చారు కదా అని ఈ పక్క కాలం ఒకరోజు ఈ పక్క కాలం ఒకరోజు విరిచేసాను అనుకోండి, మరుసటి రోజు ఏం చేస్తారు? మనిషి వస్తే కుర్చీని దాచిపెట్టుకుంటారు, అవునా కదా? మీ ఇంటికి వచ్చేసి మీకు మీ సోఫాల మీద ఇట్లా గీతలు గీశాను అనుకోండి, కొన్ని చాకు పెట్టి ఇలా కోసాను అనుకోండి, మరుసటి రోజు వస్తే ఏం చేస్తారు? ఏమండి దయచేసి సోఫా మీద కూర్చోకండి, ఒక చెక్క కుర్చీ ఉంది దాని మీద మీ ఇష్టం తీసుకోండి, మా సోఫాలు పాడైపోతాయి అని అంటారా అన్నదా? ఏమండి సోఫా కుర్చీ ఎంత ఉంటుందండి? కుర్చీ 600-700-1000 రూపాయలు అనుకోండి, 1000 రూపాయల కుర్చీయే పాడు చేస్తే మరుసటి రోజు కూర్చోవడానికి ఇవ్వరే. ఇంత ప్రపంచంలో ఇంత శరీరం ఇచ్చాడే భగవంతుడు, దీన్ని ఆయనకు అనుగుణంగా ఉపయోగించుకోకపోతే మరలా ఇస్తాడా చెప్పండి? మరలా ఇస్తాడా? ఇవ్వడో 1000 రూపాయల కుర్చీ ఇవ్వరండి మీరు. మనిషి పాడు చేస్తే మరి ఆయన దేహం ఎందుకు ఇస్తాడు? ఇంత విలువైంది ఈ దేహం. కన్ను పోతే ఎంత అవుతుంది? మాట పోతే ఎంత అవుతుంది? కిడ్నీ పోతే ఎంత అవుతుంది? డయాలసిస్ పోతే ఎంత అవుతుంది? ముక్కుకు పెట్టుకునే ఆక్సిజన్ ఒక సిలిండర్ ఖర్చు ఎంత అవుతుంది? ప్రపంచంలో తిన్నటువంటిది తిన్న పదార్థం మళ్ళీ మల రూపంలో బయటికి పోకపోతే ఎంత కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు నిద్ర రాకపోతే బిళ్ళలు వేసుకొని ఏడ్చేవాడు బోడి మంది ఉన్నారు. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు ఇంత క్రియ? పుట్టిన దగ్గర నుంచి నీ ప్రమేయం ఏమన్నా ఉందా? నిద్రపోయేటప్పుడు నా గుండె ఆడుతుందా లేదా చూసుకుంటున్నామా? మధ్యరాత్రిలో లేచి గుండెని చూసుకుంటున్నామా? లేదే. ఒక్కరోజు ఆగిపోయినప్పుడు పక్కాడు వచ్చి చెప్తాడు, ఈయన లేడండి కింద పెట్టండి అని. నువ్వు కూడా చెప్పవు, తర్వాత వాళ్ళు చూసి కింద పెట్టేస్తారు. ఇంత విలువైనటువంటి దేహం ఎవరి అనుగ్రహం వల్ల వచ్చింది? దీన్ని గుర్తించకపోతే ఏమిటండి జీవితం? ప్రపంచంలో 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చిన వాడికి చేయెత్తి దండం పెడతాం. 100,000 రూపాయలు ఉద్యోగం చేస్తుంటే యజమాని ఎక్కడొస్తాడో అని వాడి కిరీటి వైపున ఒక కిటికీ వైపున చూపు పెట్టి లేవకపోతే ఉద్యోగం పోతుందేమో. ఎంత మనం దైన్యంతో పనిచేస్తున్నామండి మన యజమాని దగ్గర. అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళమే, అందరూ ఏదో ఒక పని చేసేవాళ్ళమే. మరి యజమాని మీద మనకి ఎంత దృష్టి ఉంటుంది? మన పని మనం చేసుకుంటూనే యజమాని వస్తే లేవాలి కదా, ఈ దృష్టి ఉంటుందా ఉండదా? ఆయన వచ్చినప్పుడు లేవకపోతే నా జీతం పోతుందో, నా ఉద్యోగం పోతుందో అనే భయం ఉంటుందా ఉండదా? అలాగే ఇంత జీవితాన్ని ఇచ్చిన పరమాత్మకి మనం ఎంత ఒబీడియంట్గా ఉండాలి, ఎంత వినయ విధేయతలతో మనం జీవితాన్ని గడుపుకోవాలి, ఇది కదా చాలా అవసరం. అందుకని కాలాన్ని మీరు నమ్మకండి. అందుకని కాలస్వరూపం ఏమిటంటే చక్రం. రెండవది శబ్దానికి సంకేతం అండి శంఖం. శబ్దం అంటే ఏమిటి? మంత్రోపదేశం. అదే నాదం, నామం. అది శంఖం. ఎలాగైతే ఓంకారనాదం ఖాళీ శంఖాన్ని ఇలా చెవి దగ్గర పెట్టుకుంటే, బాబుజీ మహారాజు వారు చెప్పేవారు, ఖాళీ శంఖాన్ని ఇలా చెవి దగ్గర పెట్టుకోండి మీకు ఓంకారం వినపడుతుంది, ఖాళీ చెంబుని మీరు చెవి దగ్గర పెట్టుకోండి అక్కడ ఓంకార శబ్దనాదం మీకు వినపడుతుంది. అదే ప్రణవనాదం. అంటే ఏం చెప్తున్నారు మనకి? కాలమనే చక్రంలో ఏదో ఒక నామాన్ని మీరు ఆశ్రయించండి, ఏదో ఒక దైవాన్ని ఆశ్రయించండి. ఆ దైవానికి ఏదో ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరుని ఆశ్రయించండి, దానిని ఎల్లవేళలా జపించండి, మీరు దాన్ని విడవకండి. ఒక అద్భుతమైనటువంటి వస్తువు మీకు బాగా ఉన్నతమైనది లభిస్తే దాని మీద దృష్టి మీకు ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉంటుందో అలాగా పరమాత్మ యొక్క నామం మీద మీరు ఏ పని చేస్తున్నా కానీ ఓసారి దాన్ని తలుచుకుంటూ ఉండండి. ఏమండి గొప్పదైన వస్తువుని మనం మర్చిపోతామా? ఇనుము అయస్కాంత సన్నిధి మెట్లు భ్రాంతమగు ఆ విధంపున ఋషికేశుని సన్నిధి కరగుచున్నది. భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పాడు. ఎలా పోతుంది నారాయణుడి వైపు మనస్సు అని అడిగాడండి హిరణ్యకశ్యపుడు. ఏ నాకు కూడా నీ మనస్సు అందరికీ ఉంది కదా, నాకు ఉంది నీకు ఉంది, మరి నాకెందుకు పోవడం లేదు, నాకెందుకు పోవడం లేదురా మనస్సు, నీకే ఎందుకు పోతుంది మనస్సు అంటే ప్రహ్లాదుడు చెప్పిన ఉపమానం ఏమిటంటే ఇనుము అయస్కాంత సన్నిధికి ఎట్లు, ఒక ఇనుము అయస్కాంతం దగ్గరకు రాగానే అది ఎలా దగ్గరికి లాక్ వేసుకుంటుందో పరమాత్మ యొక్క దివ్యమైన గుణాల విశేష శ్రవణం చేత నేను నారాయణమూర్తి యొక్క ఆనందాన్ని నేను పొందుతున్నాను. మరి నాకు ఉంది కదా అటువంటి మనస్సు, మరి నాకెందుకు ఆకర్షితం కావడం లేదు? ఏమండి ఇనుము అయస్కాంతం దగ్గరికి తీసుకెడితే అది అతుక్కుంటుంది కదా, మరి నేను కూడా నా మనస్సు ఉంది కదా, నాకెందుకు అది అంటుకోవడం లేదు, నేను ఎందుకు ఆకర్షింపబడ్డం లేదంటే ప్రహ్లాదుడు చెప్పాడు తుప్పు పట్టిన ఇనుముని అయస్కాంతం ఆకర్షించదు. తుప్పు బాగా పట్టింది అనుకోండి దాన్ని తీసుకెళ్లి అయస్కాంతానికి అంటిస్తే అది అంటుకోదు. తుప్పు పట్టింది అయస్కాంతం కూడా అంటుకోదు. ఏది అంటుకుంటుంది? అది నిక్కచ్చైన ఇనుమై ఉండాలి, స్వచ్ఛమైనటువంటి ఇనుమై ఉంటే అది అంటుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే మనలో కూడా తుప్పు లేని హృదయమై ఉండాలి. తుప్పు లేకుండా మన హృదయం ఉంటే పరమాత్మ యొక్క సన్నిధానానికి మనం అలా వెళ్ళగలుగుతాం. ఈ తుప్పు కలిగినటువంటిది ఆకర్షింపలేదు. దానికి లక్షణాలు కూడా చెప్పాడు ప్రహ్లాద కుమారుడు. అటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. అందువల్ల ఇక్కడ ఆయన అంటున్నాడు ఇదిగో పరమాత్మ చక్కగా శంఖం, తర్వాతది గద. గద దేనికి సంకేతం? ఎప్పుడైతే కాలమనే చక్రంలో మంత్రం అనేటువంటి నామాన్ని శంఖధ్వనిలాగా నిరంతరం మనం మననం చేస్తుంటామో మనలో ఉండేటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని ఈ 6 గుణాలని ఆ కౌనోదికి అనే గద చేత ఆయన తాడనం చేస్తాడు, దాన్ని దండిస్తాడు. భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? 3 ద్వారాలు తెరిచుంచాను నరకానికి, శుభ్రంగా వెళ్ళొచ్చు అన్నాడు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధచ్చ లోభచ్చ తస్మాదే తత్రయం త్యజేత్. స్వామి చెప్పిన మాట 3 ద్వారాలు, రద్దీ ఎక్కువగా ఎక్కడుంటుందో త్రోవలు అక్కడ ఎక్కువ పెడతారండి. అంతే కదా, ఓరవ సినిమా హాల్కి వెళ్ళేవాళ్ళం, నేల టికెట్ దగ్గర 4 ద్వారాలు ఉంటాయి, బెంచి టికెట్ దగ్గర 2 ద్వారాలు ఉంటాయి, కుర్చీ దగ్గర 1 ద్వారం ఉంటుంది. ఎందుకంటే కుర్చీకి వెళ్ళేవాడు బహు తక్కువ మంది ఉంటారు, బెంచీకి వెళ్ళేవాడు మధ్యస్థంగా ఉంటారు, నేల దగ్గర బాగా రద్దీగా ఉంటుందండి. 4 వైపులా డోర్లు తెరిచి 4 గుళ్ళు పెడతాడు అక్కడ సినిమా హాల్ యజమాని. ఎందుకంటే వాడు అక్కడ బాగా నేల టికెట్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాగే భగవంతుడు చెప్పాడు నేను 3 ద్వారాలు పెట్టానయ్యా నరకానికి. ఏమిటా ద్వారాలు? కామ క్రోధచ్చ లోభచ్చ. కామం అనేది ఒక ద్వారం, క్రోధం అనేది ఒక ద్వారం, లోభం అనేటువంటిది ఒక ద్వారం. ఈ మూడు ద్వారాల గుండా ఈజీగా మీరు నరకంలోకి వెళ్ళిపోవచ్చు. ఏమాత్రము తోటుపాటు లేకుండా చక్కగా వెళ్ళిపోవచ్చు నరకంలోకి. ఇవి మూడు ద్వారాలు నరకానికి ప్రవేశాలు. మరి వీటిని తాడనం చేయాలంటే ఎవరండి? వీటిని అదుపులో పెట్టగడగాలంటే ఎవరు దానికి సమర్థులై ఉన్నారు? సమర్థుడైనటువంటి వీరుడైతే మనలో ఎదురుగా నిలబడ్డటువంటి అంతే సమర్థతతో కూడినటువంటి సైన్యాన్ని అంతమొందించగలడు. ఈ పక్క వీరుడు సమర్థుడై ఉంటేనే ఎదుటివాడిని నిగ్రహించగలడు. మరి మన సైన్యం ఎవరై ఉండాలండి? మనకు రక్షకుడు ఎవరై ఉండాలి? నారాయణమూర్తి అయి ఉండాలి. తక్కువేమి మనకు, రాముడు ఒక్కడుండు వరకు అని రామదాసు ఎంత ధైర్యంతో ఈ ప్రపంచానికి చెప్పాడో. ప్రపంచం ఏం చూసింది? ఆయన కారాగార కష్టాలను చూసింది. కానీ రామదాసు ఏం చూశారు? కైవల్యాన్ని చూశాడు. కైవల్యాన్ని చూసిన వాడు రామదాసు అయితే కారాగారాన్ని చూసింది ప్రపంచం. అయ్యో నీ కారాగారం గత అయింది. ఆయన అంటున్నాడు, ఇది నాకు కారాగారం కాదు, కైవల్య మార్గం. ఇదే సమయం కనుక నేను ఇంట్లో కూర్చుంటే నా పిల్లాన్ని ఎత్తుకోను, నా భార్యతో ముచ్చట్లాడో, కూరకేంటి, పప్పేంటి, ఉప్పేంటి అవన్నీ చూసుకోవడానికి నా జీవితం వెళ్ళిపోయేది. చక్కగా ఇక్కడ పడేసి నీకు ఆ చింత అంతా నీకెందుకురా, నేను ఉన్నాను, చక్కగా నా గురించి పాడుకో, నా గురించి కీర్తనలు రాసుకో అని అద్భుతమైన ఏకాంతాన్ని నాకు ప్రసాదించాడు. ఇది నాకు వరము అన్నాడండి. కైవల్యమని రామదాసు అడుకున్నాడు, కారాగారమని ప్రపంచం అనుకుంది. జ్ఞానికి కారాగారం లేదు, జ్ఞానికి ఉన్నదంతా కైవల్యమే. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రదేశాలు చూస్తున్నాం కనుక మనకు అవి బంధనాలుగా కనబడుతున్నాయి. వారికి ప్రదేశం లేదండి, ఉన్నది పరమాత్మే. విడివిడిగా విడివిడిగా చూసిన వాడికి వంటగది వేరు, పడకగది వేరు, ఇదిగో ఇక్కడ మన అవసరాలు తీర్చుకునే గదులు వేరు, ఇవన్నీ వేరు వేరు. కానీ జ్ఞానం ఏం చేస్తాడు? అసలు ఇవన్నీ హుళక్కే, ఉన్నది ఒకప్పుడు ఖాళీయే, అంతే కదండి. ఖాళీలో ఒకళ్ళ ఆలోచనలో చేరి ఇదిగో ఈ మందిరం వచ్చింది. అసలు ఉన్నదేది? ఖాళీయే, ఉన్నది అనంతమే. జ్ఞాని ఎప్పుడు అదే దృష్టితో ఉంటాడు. మనం ఏం చేస్తున్నాం? ఇది మందిరం, ఇది వంటగది, ఇది ఫస్ట్ ఫ్లోరు, ఇది సెకండ్ ఫ్లోరు మనం చూస్తున్నాం. కానీ ఇవన్నీ విచ్ఛిన్నమైతే ఉన్నదేది? ఉన్నదేదో ఉన్నదే. అది అంతకుముందు ఉన్నదే, ఇప్పుడు ఉన్నదే, రేపు ఉండేదే. ఇది ఎప్పుడు కూడా దానికి మార్పు లేదు. ఆ మార్పు లేనటువంటి వాడిని తెలుసుకోవాలంటే మన లోపల ఉండేటువంటివి కూడా ఏవి ఉండాలో వాటిని పెంపొందింప చేసుకోవాలి. భగవద్గీతలో స్వామి ఎటువంటి గుణాలు చెప్పాడో, భాగవతంలో గోపికలు ఎటువంటి ప్రయత్నంతో వారు సంసారాన్ని విడవకుండా సంసారంలోనే ఉంటూ జీవితాన్ని చక్కగా వాళ్ళు గడుపుకుంటూ పరమాత్మ సేవ ఎలా చేసుకున్నారు. విక్రేతు కామాఖిల గోప కన్య మురారి పాదార్పిత చిత్త వృత్తి దద్యాధికం మోహ వశావ చోదాత్ గోవింద దామోదర మాధవేతి. మనకు చక్కగా చెప్పారు. వాళ్ళు పనులు మానలేదు గోపికలు ఎక్కడా కూడా. వాళ్ళు ఏది చేయాలో అది చేశారు. విక్రేతు కామాఖిల గోపకన్య, వాళ్ళు విక్రయించడానికి బయలుదేరారు. ఎవరు? గోపికలు. ఏ విక్రయిస్తారండి? పాలు, పెరుగు, వెన్న, నెయ్యి విక్రయించడానికి బయలుదేరారు. దద్యాధికం మోహవశావ చోదాత్, దది అంటే పెరుగు, తర్వాత పాలు, వెన్న, నెయ్యి ఇవన్నీ అమ్ముకోవడానికి వెళ్ళారు. వెళ్ళి ఏమంటున్నారట? మురారి పాదార్పిత చిత్తవృత్తి. వీళ్ళు తలపైనేమో పాలు, పెరుగు, వెన్నానే పెట్టుకున్నారు, మనసులోనేమో మాధవుణ్ణి పెట్టుకున్నారు. వాళ్ళు వీధుల్లోకి వెళ్ళి అమ్ముతున్నారట, గోవిందుణ్ణి అమ్ముతాం, దామోదరుణ్ణి అమ్ముతాం, మాధవుణ్ణి అమ్ముతామని పిలుస్తున్నారట అండి గోపికలు. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎవరైనా భగవంతుణ్ణి అమ్ముతారా? పాలు, పెరుగు, వెన్నానే కదా అమ్మాలి, వీరేంటి గోవిందుడు, దామోదరుడు, మాధవుణ్ణి అమ్ముతాం అంటున్నారని వాళ్ళు విచిత్రంగా బయటకు వచ్చి ఆ గోపికిని అడిగారు. ఏమ్మా నువ్వు ఏమమ్ముతోందని కేకేస్తున్నావు అంటే, అప్పుడు ఆవిడ అంది, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అని అమ్ముతున్నాను, కేకేస్తున్నాను, వినపడడం లేదా అంటే, నువ్వు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్మడం లేదమ్మా, గోవింద మా గోవింద దామోదర మాధవేతి, గోవిందుణ్ణి అమ్ముతున్నాను, దామోదరుణ్ణి అమ్ముతున్నాను, మాధవుణ్ణి అమ్ముతున్నాను అంటున్నావమ్మా అంటే, అప్పుడు గోపికలు అన్నారు, కృష్ణ నిన్ను నమ్ముకుంటే మమ్మల్ని వ్యాపారాలు కూడా చేసుకోనివ్వడం లేదు. అందుకే సర్వ వ్యాపారాలు భగవంతుడికి చేర్చడమే సాధన. మరి మనస్సు చేసే ప్రతిదీ వ్యాపారమేనండి. మనస్సులో కలిగే సంకల్పం, ప్రతి సంకల్పం ఒక వ్యాపారమే. అన్ని వ్యాపారాలు భగవంతుని వైపుకు నడపడమే సాధన. గోపికలు అది చేశారు. మరి గోపికలు దేన్ని విడిచిపెట్టలేదు కదా. మరి కాలంలో వారు ఏ విధంగా అయితే చక్కగా భగవంతుడి యొక్క పాదారవిందాల్ని వాళ్ళ హృదయంలో నెలకొల్పుకొని వాళ్ళ జీవనం కొనసాగించారో అది భాగవత మార్గం. అందుకని వాళ్ళు ఏం చేశారు? తల మీద సంసారం పెట్టారు, తలపులలో భగవంతుణ్ణి పెట్టారు. మనం కూడా అలా ఉండగలిగితే మనది భాగవతం అవుతుందండి. మనది భాగవతం ఎప్పుడవుతుంది? తల మీద సంసారం ఉండాలి, తలపులలో భగవంతుడు ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే తలపులలో సంసారం పెడుతున్నాం, తల మీద భగవంతుడిని పెడుతున్నాం. తల మీద భగవంతుడిని పెడుతున్నాం ఎప్పుడండి? ఉత్సవాలు వచ్చినప్పుడు రాముడు వారి విగ్రహం నెత్తిన పెట్టుకోను, సీతమ్మ వారి విగ్రహం ఒళ్ళో పెట్టుకోను, ఒక ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్లో పెట్టి ఈరోజు నేను ఫలానా పని చేశాను, శ్రీరాములు వారిని ఈరోజు నా చేతులతో మోయడం జరిగింది, నేను ఎంత పుణ్యం చేశానో, నేను ఒక్కళ్ళే పుణ్యం చేశాను, చూసిన వాళ్ళందరూ పాపాత్ములే. స్టేటస్లోకి వెళ్ళిపోతుంది. భగవంతుడిని పట్టుకొని స్టేటస్లో పెట్టుకోవడానికి కాదండి. భగవంతుణ్ణి ఎక్కడ పెట్టుకున్నారు గోపికలు? తలపైన సంసారం పెట్టి తలపులలో భగవంతుణ్ణి పెట్టారు. అందుకనే భుజాలపైన సంసారం ఉండాలి, బుద్ధిలో భగవంతుడు ఉండాలి అన్నారు రామకృష్ణస్వాములు వారు. భుజాలపైన సంసారం ఉండాలి, బుద్ధిలో భగవంతుడు ఉండాలి. ఇది ఒక్కటి నేర్చుకుంటే మనకు భాగవతంలో గోపికాతత్వం అర్థమైపోతుంది అన్నాడు మహానుభావుడు. ఆ ఒక్కటి ఏమిటి ఎలా చెప్పాడు పరమాత్మ అంటే, ఒకవేళ నీకు చేతకాకపోతే, శత్రువుల్ని మర్దించడం మనకు చేతకాకపోతే, సమర్థుడైనటువంటి వీరుడి పాదాలను ఎలా మనం ఆశ్రయిస్తామో అటువంటి వీరుడు ఎవరున్నారండి మనకి? పరమాత్మ ఒక్కడే. ప్రద్యుమ్నో అమిత విక్రమః, విష్ణు సహస్రనామాల్లో భగవంతుడి నామం అండి. ప్రద్యుమ్నో అమిత విక్రమః, ఆయన విక్రముడు కాదండి, అమిత విక్రముడు. అమిత విక్రముడు అంటే అర్థమేమిటి? మితము అంటే పరిమితం. ఇదిగో ఇతన్ని మించి ఇంకో శక్తి ఉంది అని చెప్పవలసి వస్తే అది మితమైనటువంటి పరాక్రమం. అమిత పరాక్రమం అంటే అర్థమేమిటి? ప్రపంచంలో ఉన్నటువంటి అన్నింటికంటే ఎవరు గొప్ప శక్తో ఆయనది అమితమైనటువంటి పరాక్రమం. అలా అమితమైన పరాక్రమం కలిగిన వారెవరు? భగవంతుడు. ఇదిగో కృష్ణ భగవానుడు. అందుకని ఆయన చక్కగా ఏది శంఖం పట్టాడు, చక్రం పట్టాడు, గద పట్టాడు, పద్మం పట్టాడు, ఇలా నాలుగు చేతులతో అతడు ఆజాను చతుర్బాహుడై కనిపించాడు అని చెప్పి చెప్పాడు చక్కగా. తరువాత స్వామివారు ఎలాంటి కన్నులు కలిగినటువంటి వాడో చెప్పారండి. ఏది సరసీరహాక్షు విశాలవక్షు చారుగద శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాసు, చాలా విశాలమైనటువంటి కన్నులు కలిగినవాడు. పద్మాక్ష పద్మాక్ష నుతిరవి ప్రభలు లేక, ఇది ఘన విపద్గాఢాంధకారంబులడుగునే పద్మాక్ష నుతిరవి ప్రభలు లేక అని ప్రహ్లాదుడు చెప్పాడు. సంసార జీమూత సంగంబు విచ్చునే, మనకి ఈ సంసారం అనేటువంటి ఆ గొప్పదైనటువంటి ఈ మేఘముల యొక్క సమూహం చెదిరిపోవాలంటే భగవంతుడు అనేటువంటి గాలి కావాలి. అలాగే ఇక్కడ పరమాత్మ యొక్క అనుగ్రహం మనం పొందాలి, అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోవాలి అంటే పద్మాక్ష నుతి రవి ప్రభలు లేక అన్నాడు. ఘన విపద్గాఢాంధకారంబులు అడుగునే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అంధకారంలో ఉన్నాం. ఈ అంధకారం ఓ దీపంతో పోతుంది. ఇదిగో ఈ దీపంతో కాస్త మనకి ఉన్న చీకటి కనుమరుగైనట్టుగా మనకు తెలుస్తోంది. కానీ ఇక్కడ ఇటువంటి ప్రకాశం చేత తొలగిపోయేటువంటి చీకటి కాదు, మన జీవితాన్ని ఆవరించి ఉంది. మన జీవితాన్ని ఆవరించి ఉన్నటువంటి చీకటి ఘన విపద్గాఢాంధకారంబు అని చెప్పారు పోతనామాచ్యుల వారు. అంటే జన్మజన్మల నుంచి పురోగు చేసుకున్నటువంటి అజ్ఞానాంధకారం అనేటువంటి చీకటి సమూహం, ఇది తొలగిపోవాలంటే పద్మాక్ష నుతి రవి ప్రభలు లేక. పద్మాక్షుడు అంటే పరమాత్మ, పద్మములంటి కన్నులు కలిగిన వాడు, విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు. నుతి అంటే ఆయన పొగడడం అండి. లోకంలో ఎవరిని పొగుడుతున్నామండి? ప్రపంచంలో ఇదిగో కాలగర్భంలో కలిసిపోయేవాడిని పొగడం అంటే ఈ నోటితోటి చెయ్యని పనులు కూడా చేశాడని పొగడాలి. లోకంలో ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు అనుకోండి, ఆ రాజకీయ నాయకుడు సభకి వెళ్ళి మీకు మైకిస్తే ఏం చెప్తారు? చెయ్యని పనులు చేశాడని చెప్పాలి, 1000 రోడ్లు వేశాడని చెప్పాలి. ఈ ఇంతే కదా, ప్రపంచం అనేది అలాగే ఉంది కదా. పొగడకపోతే మళ్ళీ అదొక ఇబ్బంది. అందువల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రపంచంలోకి వెడితే. కానీ పరమాత్మ దగ్గరికి వెళ్ళామనుకోండి, చక్కగా మనం ఆయన ఎంత కీర్తించాలనేటువంటి బుద్ధి మనకు కలిగితే అంత కీర్తించుకోవచ్చు. పరమాత్మతో మనకి ఎటువంటి పేచీ లేదు. పరమాత్మని నువ్వు ఇష్టం వచ్చినట్లు ఏ విధంగానైనా కీర్తించుకోవచ్చు. ఆయన చిన్న పదాలకి అందేవాడు. పెద్దదైనటువంటి యోగుల హృదయాలలో నిండి ఉండి వారు ధ్యానమగ్నులై తపస్సు చేసి ఏ పదాలనైతే వాళ్ళు అనుభవించారో దానికి కూడా మనకు చక్కగా గుదిగురిచి చిన్న చిన్న నామాల రూపంలో మనకు అందించారు మహాత్ములైనటువంటి వాడు. కాబట్టి అటువంటి స్వామి ఆ పద్మాక్షుడు, సరసీరుహాక్షుడైనటువంటి వాడు పరమాత్మ. పద్మాల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. శ్రీవత్స వక్షాహ శ్రీవాసహ, అమ్మవారు ఎప్పుడు కూడా నారాయణమూర్తి హృదయం మీద ఉంటుందండి. ఇక్కడ పరమాత్మ ఎలా వచ్చాడు కృష్ణావతారంలో అంటే అమ్మవారిని హృదయం మీద పెట్టుకొని వచ్చాడట. శ్రీవత్సమనేటువంటి పుట్టుమచ్చతోటి స్వామి ఆవిర్భవించడం జరిగింది అన్నాడు. కంఠంలో కౌస్తుభం అనే రత్నం కాంతులు వెలుగొందుతోంది అన్నాడు అక్కడ. అంటే చక్కగా వైజయంతిమాల ఈ కంఠంలో కౌస్తుభం అని కలిగి ఉండడం, ఇవన్నీ పరమాత్మ తెచ్చుకున్నటువంటి గొప్పదైనటువంటి ఆభరణాలు. దీని ద్వారా మనకు పోతనామాత్రులు వారు ఏం చెప్తున్నారంటే, ప్రపంచంలో ఏ పిల్లాడైనా ఇలాంటి లక్షణాలతో పుడతాడా, నీలమేఘపు రంగు కలిగి ఉండడం, విశాలమైనటువంటి కన్నులు కలిగి ఉండడం, ఇదిగో అద్భుతంగా ఒక ఏది మెడలో కౌస్తుభమణి వేసుకు పుట్టడం, హృదయం మీద శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కలిగి ఉండడం. ఇంకో రహస్యం చెప్పాడు అక్కడ, ఏది చక్కగా ఆయన కట్టండి చిన్న వరకిరీటం కూడా ఉందటండి. అంటే ఇంత పరిణామంతో ఉన్నటువంటి పరమాత్మకు ఒక కిరీటం. కిరీటం ఎవరు పెడతారండి? కిరీటం ఎప్పుడు పెట్టబడుతుంది లోకంలో, ప్రపంచంలో కిరీటం ఎప్పుడు పెడతారు? ఒక చక్రవర్తి ఒక రాజ్యానికి రాజైతే కిరీటం పెడతారు. మనమందరం పుట్టాక కిరీటాలు పెట్టుకునేవాళ్ళమైతే ఆయన పుట్టుకతో కిరీటం పెట్టుకున్నవాడు. అంటే అర్థమేమిటి? మీరు ప్రత్యేకించి నాకు రాజ్యం ఇవ్వక్కర్లేదు, ఈ అంతటి సామ్రాజ్యానికి నేనే ఏకైక ఏకఛత్రాధిపత్యని, దీన్ని కాదన్నవాడు కాదనగలిగినవాడు లోకంలో లేడని చెప్పడానికి ఆయనే ఒక కిరీటంతో వచ్చాడు. ప్రపంచంలో పరమాత్మకి ఎవరు కిరీటాలు పెట్టక్కర్లేదని. ఎవరో ఒక ఆయన విద్యారణ్య స్వాముల వారు రామాయణం చెప్తుంటే ఒక ఆయన లేచి అడిగాడు, ఏమండి 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళమంటున్నారే రామచంద్రమూర్తిని, రాముడు అలా వెళ్ళిపోతున్నాడే, నాకెందుకో అయోధ్యని వదిలిపెట్టి రాముడు వెళ్ళడం అనేటువంటిది సమంజసంగా అనిపించడం లేదు, ఇది నాకెందుకో బాధ కలిగిస్తోంది, అసలు ఆయన అయోధ్యని విడవడంలో ఏమిటి దానిలో ఉన్న ఆంతర్యం, ఎందుకని అంత సామ్రాజ్యాన్ని విడిచేశాడు. ఇప్పుడు మనకి ఏదో కాస్త దానం ఇస్తా ఉన్నారండి, ఆ ఇస్తానన్నటువంటి వాడు తెల్లారి మనం వెడితే లేదన్నాడు అనుకోండి, ఇప్పుడు మన మనస్సు ఎలా ఉంటుంది? ఇయా పెట్టని దానానికి ఇంత చెవిటి మాటలు ఎందుకు చెప్పాడా అనిపిస్తుందా? అనిపించదా? ఏది అది మన సొమ్ము కాదు, మాట వరుసకి ఇస్తానన్నాడు, ఇంటికి పెడితే లేదన్నాడు, కాస్త మనస్సు నొచ్చుకుంటుందా నొచ్చుకోదా? చిన్నపాటి దానానికి ఇంత మనస్సు నొచ్చుకుంటే ఇంత సామ్రాజ్యాన్ని రాత్రిపూట ఇస్తానని తెల్లారేటప్పటికి అరణ్యానికి వెళ్ళమంటే రాముడు అలా వెళ్ళడం నాకు ఎందుకో నచ్చలేదండి, కనీసం అయోధ్యానగర ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనైనా రాజ్యాన్ని స్వీకరించవలసి ఉండవలసింది కదా అంటే, అప్పుడు విద్యారణ్య స్వామి వారు చెప్పారు, అబ్బాయి నీకు చిన్న ఉపమానం చెప్తాను, ఒక ఇది రాజులు సామంతులు చక్రవర్తులు రాజ్యాధిపతులు ఉంటారు కదండి, వీళ్ళు ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ శక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఒక పెద్ద మహారాజు, చాలా రాజ్యాలన్నింటికీ అధిపతి ఆయన, తన కింద ఎంతోమంది సామంత రాజులు పనిచేస్తున్నారు. అయితే ఓ రోజున ఈ రాజుగారికి తన క్రింద పనిచేసే రాజులు తన పాలనలో ఉన్న ప్రజల్ని ఎలా చూస్తున్నారో చూద్దామని ఆయన ఒక మారు వేషంలో బయలుదేరాడు. ఎలాగా పూర్వకాలం రాజులు పరిపాలన చూడడానికి ఎలా వెళ్ళేవాళ్ళు? మారు వేషాల్లో వెళ్ళేవాళ్ళు. అలాగే ఇక్కడ ఈ రాజుగారు కూడా మారు వేషంతో, చక్రవర్తి అయిన మారు వేషంతో వెడుతున్నాడు. వెడుతుంటే ఈయన బట్టలు ఎలా ఉన్నాయి, చింకిపాత గుడ్డలు కట్టుకొని ఓ పెద్ద సాధారణమైనటువంటి పౌరుడు ఎలా ఉంటాడో అలా వెడుతుంటే ఈ దారిలో ఒక ఆయన మేకల గొర్రెలు కాచుకుంటూ ఉంటారు కదండి కాపరులు కొంతమంది, వారిలో ఒక ఆయన్ని ఈయన చూశాడు, ఇది దారిని పోతున్నటువంటి చింకి గుడ్డలతో ఉన్న ఈయన చూశాడు. చూసి ఆయన పిలిచి, అబ్బాయి నువ్వు చూడబోతే చాలా భేదవాళ్ళలాగా ఉన్నావు, నీకు కాస్త ఏదో అన్నం కూడా దొరికినట్టుగా నాకు అనిపించడం లేదు, కాస్త నేను ఇంటికి వచ్చి కాస్త నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను, అప్పటిదాకా నువ్వు నా గొర్రెలు చూస్తూ ఉండు మేకలు చూస్తూ ఉండు, నీకు కావాలంటే నేను ఒక గొర్రె పిల్లనో మేకపిల్లనో ఇస్తానన్నాడట. అంటే అంత పెద్ద ఇన్ని రాజ్యాలకు అధిపతి అయినటువంటి చక్రవర్తికి ఒక గొర్రె పిల్లనిస్తాను నా గొర్రెలను చూస్తావా అనేటువంటిది ఎలాంటిదో, పరమాత్మైన రామచంద్రమూర్తికి అయోధ్యాధిపత్యం కూడా అలాంటిదే అన్నాడు ఆయన. ఆయన సర్వం సహ చక్రవర్తి, ఆయన ఆయనకు అయోధ్య పోయిందని బాధ ఎందుకు ఉంటుందండి? ఆయన అన్ని లోకాలకి ప్రభువు కదా, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబకు పెంజీకటి కవ్వలనివ్వండి ఏకాకృతి వెలుగుదు అతనినే సేవింతుందని మనకు భాగవతంలో చెప్పారు. ఆయన అటువంటి స్థితిలో ఉన్నటువంటి పరమాత్మకి ఇలాంటి చిన్నవి ఆయనకి లెక్కలోకి రావు. కానీ మనమే స్వభావంతో చూస్తున్నాం భగవంతుడు అంటే, మనకున్న జీవస్వభావంతో మనకున్న లక్షణాలతోనే పరమాత్మను చూస్తున్నాం కనుక మనకుండేటువంటి గుణాలు కూడా పరమాత్మ యందు ఆపాదిస్తున్నాం. నాకుండే గుణాలే కదా పరమాత్మకు కూడా ఉండేది, నాకు ఆస్తి ఇస్తానని ఇవ్వకపోతే నాకెంత కోపం వస్తుంది, రాముడికి ఎందుకు రాలేదు అంటే మనకున్న గుణాలు రాముడికి ఆపాదించాలని చూస్తున్నాం. వాస్తవానికి అక్కడ ఈ గుణాలేవి ఆయన దగ్గర లేవు.
ఆయన నిర్గుణుడు, నిరాకారుడు. కాబట్టి అటువంటి పరమాత్మ ఇక్కడ చక్కగా మనకి ఎలా కనబడుతున్నాడండి, వరకిరీటు అంటే చిన్న కిరీటంతో కనిపించాడు. తను ఇదిగో ఈ ప్రపంచం మొత్తానికి కూడా సార్వభౌమాధిపతిని అనేటువంటి విషయాన్ని పుట్టుకతోనే తెలియచేశాడు ఆయన. ఇలాగా ఆ పిల్లాడిని చూచి స్నానము చేయగరామిని ఆనందరసాబ్ధిమగ్నుడై విప్రులకున్ దేనువులన్ పదివేలును మానసమున ధారబోసి మరియిచ్చుటకున్. ఇక్కడ వసుదేవుడు వెంటనే ఇంతటి మహానుభావుడు ఇంతకాలం తన తేజస్సులో ప్రవేశించి అక్కడి నుంచి దేవకీదేవి గర్భంలో ఉండి ఇన్నాళ్ల తరువాత తమను ఉద్ధరించడానికి ఒక రూపాన్ని ధరించి వచ్చిన నారాయణమూర్తిగా గుర్తించినటువంటి వసుదేవుడు స్నానం చెయ్యాలి అనేటువంటిది ఒకటండి, అంటే పురిటి స్నానం అంటారు కదా, మొట్టమొదటిసారి ఆ పురిటి స్నానాన్ని చెయ్యదగినటువంటి తండ్రి స్థానంలో ఉండి కూడా ఆనందరసాబ్ధిమగ్నుడయి అన్నాడండి. నిజంగా ఉత్తమం మానసో స్నానం విష్ణుస్మరణ పూర్వకమని ఒక మాట ఉంది. అన్నింటికంటే ఉత్తమోత్తమమైన స్నానం ఏది, లోకంలో స్నానాలు చాలా రకాలు ఉన్నాయి. ఏది మనం ఒంటి మీద నీళ్లు పోసేసుకొని కాస్త ఏదో అరిగిపోయిందాక సబ్బేసి రుద్దేసి నాకున్నటువంటి మురికిపోయిందిలేని బయటకు వచ్చేసి బయట విషయాల మురికంతా మనసులో చేర్చుకొని దేవాలయానికి వెళ్ళినంత మాత్రాన పైన మురికి లేకుండా ఉంటుందే కానీ లోన మురికి ఎక్కడికి పోతుంది కనుక. కాబట్టి పరమాత్మ దేన్ని చూస్తాడు, నీ పైన ఉండేటువంటి రూపురేఖల్ని, నువ్వు పైన ఉండేటువంటి ఆ సౌందర్యాన్ని చూడడు, నీ లోపల ఆంతరంగిక సౌందర్యం ఇంత గొప్పగా ఉందా లేదా దీన్ని చూసేవాడు పరమాత్మ. అందుకనే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగానే పునరీకాక్ష నామాన్ని ముమ్మారు చెప్పుకోమంటారు. భగవంతుడి సన్నిధానానికి వెళ్ళగానే పునరీకాక్షాయ నమః, పునరీకాక్షాయ నమః, పునరీకాక్షాయ నమః మూడు మార్లు. ఎందుకని, స్వామి నేను ఇంటి దగ్గర స్నానం చేసినా అది బాహ్య స్నానమే, నేను దారిలో వచ్చేటప్పుడు ఎన్నింటి మీదకి నా మనసు పోయిందో, దారిలో వచ్చేటప్పుడు మానసికంగా ఏ దోషపాలోచనలు చేసినానో, పక్కనుండే వాళ్ళకు తెలియకపోయినా నాలో ఉన్న అంతర్యామి నీవు గనక అన్నింటినీ గ్రహించగలిగి అంతటినీ చూస్తూ ఉన్నటువంటి నీ విశాలమైనటువంటి కన్నుల్లో నుంచి నా దోషాలు తప్పించుకోలేవు గనక ఇప్పుడు నీ ఎదురుగా ఉండి స్నానం చేస్తున్నాను, పునరీకాక్ష మానస స్నానం, నీ నామంతోనే ఇక్కడ పరిశుద్ధుణ్ణి అవుదునుగాక అని పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తూ మనం స్వామి దగ్గర చెప్పుకుంటాం పునరీకాక్షాయ నమః. పునరీకాక్ష అనే పదం అంత గొప్పది, విశాలమైనటువంటి కన్నులు కలిగిన వాడని ఆయనకి పేరన్నమాట పునరీకాక్షుడు అంటే. కాబట్టి ఇక్కడ వసుదేవుడు ఏ స్నానము చేసి అక్కడ ఆయన ఆనందాన్ని పొందాడంటే ఇంత పరమాత్మని దర్శనం చేసినటువంటి పుణ్యం అండి. లోకంలో మహాత్ముల యొక్క దర్శనము, మహాత్ముల పాద స్పర్శనము ఇవి స్నానంతో సమానం. మనకి విదురుడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఈయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఈ లోపల దుర్యోధనుడు, ధర్మరాజు వీళ్ళందరూ యుద్ధంలో పాల్గొన్నారు, మొత్తం అయిపోయింది, కౌరవులందరూ గంగలో కలిసిపోయారు, ఈ పాండవులు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారు. ఆ సమయంలో విదురుల వారు అక్కడికి వచ్చాడు. రాగానే వెంటనే విదురుల వారు వచ్చిన విషయం తెలిసి ధర్మరాజు వెళ్ళి విదురుడి పాదాలు పట్టుకొని అంటాడు, స్వామి తీర్థయాత్రలు చేసేస్తున్నటువంటి మిమ్మల్ని, ఇంత నడయాడే తీర్థంగా భాసిస్తున్నటువంటి మిమ్మల్ని చూసి ఇప్పుడు మీ పాదాన్ని మేము ఆశ్రయించడం వల్ల నిజంగా మేము పునీతులమయ్యామంటాడు ధర్మరాజు. ఇక్కడ చూడండి, నడయాడే తీర్థం అటండి మహాత్ములు. నడయాడే తీర్థం అంటే అర్థమేంటి, ఇప్పటికిప్పుడు మనకు గంగలో మునగాలనిపిస్తే ఇప్పటికిప్పుడు కాశీ వెళ్ళగలమా, ఇప్పటికిప్పుడు గంగ దగ్గరికి పోగలమా, మనం వెళ్ళలేం కదా. మరి ఏది గంగుండే చోటు అంటే మహాత్ములు ఉండేటువంటి సన్నిధి. మహాత్ముల సన్నిధిలో ఉంటే అది నిరంతర గంగ, అది జ్ఞానగంగ. ఇంకా ఆ గంగ కనిపిస్తుంది, ఈ గంగ మనలో మన పైన మాలిన్యానే కాదండి, లోనుండేటువంటి ఆంతరంగిక మాలిన్యం కూడా తొలగించగలిగేది మహాత్ముల యొక్క సన్నిధి. గంగలో మునిగితే వస్తుంది, పైన మురికిపోతుంది అంతే. రామకృష్ణానంద స్వామి వారు చెప్పారండి, ఏమండి కాశీ విపరీతంగా పోతున్నారు, గంగలో బోలెడే ఎంతమంది మునుగుతున్నారండి, కానీ రోజు చూస్తుంటే పాపాలు పెరిగిపోతున్నాయని చెప్తున్నారు, ఈ గంగలో మునిగితే పాపాలు పోయిన వాడు వచ్చి మళ్ళీ తిరిగి పాపాలే ఎందుకు చేస్తున్నాడు, అంటే గంగలో మునిగితే పాపాలపై పుణ్యాత్ముడు కావాలి కదా, మరి లోకంలో పాపాలు ఎందుకు స్వామి పెరిగిపోతున్నాయంటే రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, అబ్బాయి గంగలో మునిగితే పాపాలు పోతాయి కానీ పాపం చేయాలనే బుద్ధి పోదు. గంగలో మునిగితే పాపం పోతుంది యథార్థమే, కానీ పాపం చేసే బుద్ధి పోవాలంటే గురు సన్నిధికి రావాలి. గురు సన్నిధిలో పాపం చేసే బుద్ధి పోతుంది, పాపం చేసే బుద్ధి పోతే పాపం వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మనమేం చేస్తున్నాం, పాపపు బుద్ధిని తొలగించడం లేదు, పాపం తొలగించుకుంటున్నాం. ఈ సంవత్సరం కాశీ పోయాం, వచ్చే సంవత్సరం మళ్ళా మొక్కుంటాం, ఈ సంవత్సరం తిరుపతి పోయాం, మళ్ళీ తిరుపతి వస్తానని మొక్కుంటాం, ఎందుకని చేసిన పాపాలు మళ్ళీ సంవత్సరం దాకా లిస్టు రాసుకొని స్వామి ఇదిగో ఈ 10,000 వేశాను 20,000 వేశాను ఈ 20,000తో నా సంవత్సరం పాపాలు కొట్టేయి స్వామి మళ్ళీ కొత్త పాపాలు చిట్ట ఉగాది గనక పంచాంగం బుక్ ఏది కొత్త పుస్తకం పెట్టుకున్నట్టుగా తిరుపతి పోయి రాగానే మళ్ళీ కొత్త పుస్తకం తెరుస్తాడు వీడు. ఇది ఉంటే సరిపోతుందా? పాపం చేసే బుద్ధి కదా పోవాలి. పాపం చేసే బుద్ధి పోవాలంటే అది ఎవరి దగ్గర మనకు లభ్యమవుతుంది? మహాత్ముల యొక్క చరణ సన్నిధి, గురుచరణ సన్నిధి, గురువుల యొక్క సన్నిధిలోనే పాపం చేసే బుద్ధి పోతుంది మనకి. అందుకని ఇక్కడ జగద్గురువు అయినటువంటి కృష్ణ భగవానుడండి ఆయన. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణం వందే జగద్గురుం. ఇలా జగద్గురువు స్థానంలో ఉన్నటువంటి పరమాత్మను చూడగానే ఆనందరసాబ్ధిమగ్నుడై అన్నాడు అక్కడ. ఆనందరసాబ్ధిమగ్నుడు అంటే ఇక మళ్ళీ తిరిగి దుఃఖం రావడానికి వీల్లేనటువంటి స్థితి, అటువంటి ఆనందంలో ఉన్నటువంటి వాడు కావడం చేత అప్పటికప్పుడు 10,000 దేనువుల్ని మానసంలో దారపోశాడట. అయ్యా ఇప్పటికిప్పుడు నేను గనక బయట ఉన్నట్లయితే 10,000 గోవుల్ని దానమిచ్చి ఉండేవాడిని ఇంత ఆనందం నాకు కలిగినందుకు అని ఆయన మానసికంగా గోదానం చేసేసాడు. ఎప్పుడైతే నువ్వు మనఃపూర్వకంగా ఒక పని చేస్తావో దానికి సంబంధించినటువంటి పుణ్యం నీకు చెంది తీరుతుంది. అది మహాత్ముడు చెప్పినటువంటి విషయం అండి. మనకి ఏకనాథ స్వామి వారు ఏది ఆయన వారి చరిత్రలో కూడా కొంతమందికి భోజనం పెట్టాలనే సంకల్పం కలిగినప్పుడు ఒక పేదరాలు అంతమందికి పెట్టేటువంటి శక్తి లేకపోతే ఒక భాగవతోత్తముడికి భోజనం పెట్టి అంతమందికి భోజనం పెట్టినటువంటి ఫలితాన్ని ఆవిడ పొందగలుగుతుంది. అంటే ఒక మహాత్ములు మన ఇంట భోజనం చేస్తే ఒక మహాత్ముడికి మనం ఇంత మన చేతనైనంతలో ఇంత ద్రవ్యం ఖర్చు పెట్టి మనం ఒక ద్రవ్య అతడికి భుక్తికి మనం గనక సాయం చేయగలిగితే అది పరమాత్మ సంతోషిస్తాడు. అంటే అటువంటి గుణం కలిగినటువంటి మహానుభావులకి దానం చేస్తేనే ఇంత పుణ్యం ఉంది కదా. లోకంలో చూడండి ఎవరో ఒక మహాత్ముడు రాగానే ఆయనకు అన్నం పెట్టగానే మనమేమనుకుంటాం, నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుంటాను అందుకని ఈరోజున ఆయనకి ఇంత ప్రసాదం పెట్టే భాగ్యం కలిగింది అనుకుంటామా? అనుకోమా. అలాంటిది పరమాత్మే తన ఎదురుగా కనబడమే కాదు, దర్శనం ఇవ్వడమే కాదు, తన కుమారుడిగా ఇంత మహాత్ముడిగా ఎదురుగా కనబడితే ఇక మళ్ళీ జన్మ ఉంటుందా? అది ఆనందం కాకింకేముంది. అందుకని ఎప్పుడైతే ఆయన పాదాలకు నమస్కారం చేసి మానసికంగా గోవుల్ని దానం ఇచ్చేశాడు ఆయన, అంటే బయట అంటే మానసిక దానం అంటే ఇది ఇదేదో బాగుంది కదా అని రేపటి నుంచి నేను 50,000 గోవులు ఇస్తానని సంకల్పం చేసుకుంటే వచ్చుద్దేమో అనుకుంటారేమోనని ప్రమాదం అనుకుంటారేమో అని చెప్తున్నాను. మానసిక దానము అంటే ఇచ్చేశాను 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 అని అనుకోవడం కాదండి. అది ఆయన వసుదేవుడు అంతటి ఆనందాన్ని పొందాడు. 10,000 అనే పదానికి అనంతమని అర్థం అండి. 10,000 అంటే లోకంలో మనం వాడుకు ఉపయోగిస్తూ ఉంటాం, ఆ సహాయం చేయండి అదే మాకు 10,000 అంటారు. లోకంలో మాటలు ఎలా ఉంటాయంటే ఏమండి మాకు ఆ సాయం చేసి పెట్టండి అదే మాకు 10,000. 10,000 అంటే అర్థం ఏమిటి? అనంతమని అర్థం. ఇక్కడ 10,000 గోవులు దానం చేశాడంటే అర్థమేమిటి? అనంతంగా. గోదానం అంటే అర్థమేమిటండి? గో అంటే ఇంద్రియములు. ఇంద్రియాలలో కలిగేటువంటి చేసే పనులు అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశమ్మయ దాసోయమితి మా మత్వా క్షమస్వ పరమేశ్వర. రోజు మనం ప్రార్థనలో చెప్పుకుంటామండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశమ్మయ, ఇది ఈరోజు చెప్తాం రేపు చెప్తామండి మన ప్రార్థనలో. గురుదేవులు ఈరోజు చెప్పాం, ఈరోజు చెప్పాం కదా మళ్ళీ రేపు చెప్పకుండా ఉంటామా? చెప్తాం. ఎందుకని? నువ్వు వద్దన్నా కానీ సముద్రంలో అలలెలా సహజమో మనసుకు సంకల్పాలు కూడా సహజమే. ఏదైనా ఒక దృఢమైనటువంటి సత్య సంకల్పం కలగాలంటే మనకు ఆ శక్తి చాలదు గనక ఈ మనస్సు అనేటువంటిది పూర్వజన్మ వాసనల మూలంగా ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది గనక స్వామి ఏమైనా దుష్ట సంకల్పాలు కానీ దుష్టమైన ఆలోచనలు కానీ నాలో తెలియక గనక చొరబడి ఉన్నట్లయితే అది అపరాధంగా మారి ఇంకో జన్మ కారణం కాకుండా ఉండే విధంగా ఏ రోజు ఆ రోజు నాలో కలిగేటువంటి దుస్సంకల్పాల మొత్తాన్ని కూడా నువ్వు తొలగించివేయి స్వామి. ఎందుకంటే నాకంటే పాపాత్ముడు లేడు, మీకంటే పాపాన్ని తొలగించే వాడు లేడు. ఇది చెప్తారు మహాత్ములు. మనకంటే పాపాత్ముడు లేడు. అన్నమాచార్యుల వారే చెప్పారు, స్వామి నీకు నాకు సంబంధం చాలా గొప్పది స్వామి, ఎందుకంటే నేనేమో పాపాల మూటని, నువ్వేం పాపాలు తొలగించేవాడు, కాబట్టి మనిద్దరికి సంబంధం బాగా కుదురుతుంది స్వామి, నేను లేకపోతే నీ వ్యాపారం ఎలా జరుగుతుంది అన్నాడు ఆయన. అంతే కదండి, బట్టలు ఉతికే వారికి మాసిన బట్టలు ఉంటేనే పని, మాసిన బట్టలు లేకపోతే పని ఉంటుందా? అలాగే పాప దూరుడివే, పాపాన్ని తొలగించగలిగిన వాడివే. ఎప్పుడు నీకు ఆ పేరు? నాలాంటి పాపి ఉంటేనే నీకు ఆ పేరు, నేనుంటేనేగా నీకు ఆ పేరు సార్థకం, కాబట్టి నీ పేరు సార్థకం చేసుకోవడానికి నన్ను బాగు చేయమన్నాడు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి ఉపమానం అండి స్వామి చెప్పారు అక్కడ. కాబట్టి మనకి ఏ రోజుకు ఆ రోజు మనసులో సంకల్పాలు దొరుకుతూనే ఉంటాయి. అది అపరాధ సహస్రాన్ని వేల కొలది దొరుకుతూనే ఉంటాయి. అందుకని అటువంటి సంకల్పాలు ఇంద్రియాల ద్వారా కలుగుతున్నాయి. ఆ ఇంద్రియములే గో శబ్దంతో చెప్పారు అక్కడ. గోదానం చేయమంటే అర్థమేంటి? గో అంటే ఇంద్రియములు. ఈ ఇంద్రియముల ద్వారా పిబతి గోపికలు అంటే అర్థమేం చెప్పారు రామకృష్ణానంద స్వామి వారు అంటే, పి అంటే పిబతి, గో అంటే ఇంద్రియములు. ఇంద్రియముల ద్వారా కృష్ణరసామృతాన్ని త్రాగిన వారే గోపికలు అని చెప్పారు. అంటే ఈ సర్వేంద్రియాల ద్వారా పరమాత్మతత్వాన్ని అనుభవించినటువంటి వారు గోపికలు. కాబట్టి అక్కడ దానము, గోదానం అనే పదానికి సమస్త ఇంద్రియములు నీ సేవలో పునీతం కావాలి స్వామి. మళ్ళా ఇతరమైన సంకల్పాలు కలగకుండా ఉండడానికి నువ్వే వాటిని పాలన చేయాలి. గోపాలుడు అంటే అర్థమేంటండి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా గో అంటే ఇంద్రియములు, పాలన అంటే అర్థమేమిటి? దాన్ని కరెక్ట్గా పర్యవేక్షించేవారు. పాలన చేసేవారు అంటే పర్యవేక్షించేవారు. మరి మనకు పర్యవేక్షకుడు ఎవరండి? పరమాత్మ. ఆయన పర్యవేక్షకుడు అయితే సమర్థుడైనటువంటి వాడు గనక గృహానికి కాపలాదారుడిగా ఉంటే లోపలికి వచ్చేటువంటి దొంగలు ఎలా చొరబడలేరో అలాగే పరమాత్మ మన ఇంద్రియాలకు కాపలాగా పెట్టాలి. స్వామి జాగ్రత్త, ఇవి మాట ఏనవు కాబట్టి ఇవి నీకు అప్పచెప్తున్నాను. మాట వినకపోతే ఏం చేయాలండి? మాట వినకపోతే ఆయనకు సరెండర్ చేయాలి, ఆయనకు అప్పచెప్పాలి. స్వామి ఇది నీది కాబట్టి నువ్వు ఎలాగైనా చెయ్యి, ఎలాగైనా నీ దారిలోకి తెచ్చుకో అని మనం ఎలాగైతే అప్పచెప్తామో అలాగే పరమాత్మకు అప్పచెప్తే ఆయన గోపాలుడు, ఇంద్రియములను పాలన చేయువాడు, వాటి యొక్క నిర్దిష్టమైనటువంటి ఒక మార్గాన్ని నిర్దేశించేవాడు. అవసరమైతే కర్ర పట్టి దాన్ని ఒక పశువుని దెబ్బ కొట్టినట్టుగా. పశువు అంటే అర్థమేమిటి? పశ్యతి ఇతి పశువు. బయట దృష్టి కలిగి ఇంద్రియ చాంచల్యం కలిగి ఎప్పుడు బయటకు ప్రయాణం చేసేదే పశువు. అంతర్ముఖం కానటువంటి ఇంద్రియ స్థితే పశువు. అంతర్ముఖం లేనటువంటి ఇంద్రియాలే పశువు. అవి ఎప్పుడు బయటకే చూస్తూ ఉంటాయి. వాటిని లోపలికి మరలించేవాడు గోపాలు. పశువుల దొడ్డిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే మరలించి కర్రతో కొట్టి మళ్ళీ మందలోకి ఎలా తెస్తాడో అలాగే పరమాత్మ కూడా ఈ జ్ఞానులలో నుంచి, ఈ ఉపనిషత్తు సమూహంలో నుంచి, మహాత్ముల యొక్క ఒక ఏది ఈ ఈ ప్రదేశంలో నుంచి బయటికి బహిర్ముఖమవుతున్నటువంటి మన మనస్సుని మళ్ళీ తిరిగి మనల్ని శ్రేష్టమైనటువంటి మార్గంలోకి తెచ్చేటువంటి పాలకుడు గోపాలకుడు. కాబట్టి అటువంటి స్వామి ఆయన చెప్పాడు, నేను గోదానం చేసేసాను. గోదానం అంటే అక్కడ నేనేదో నేను కూడా ఆవును దానం చేశానండి, అయితే వసుదేవుడికి వచ్చినంత పుణ్యం నాకు వస్తుందా అంటే గోదానం అంటే అంటే అర్థమేమిటి? అక్కడ ఇంద్రియ సమర్పణ, ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మ సేవలో నిమగ్నమైపోవడం. దానం ఇచ్చిన తర్వాతకి నాకు ఆ వస్తువు మీద అధికారం ఉంటుందా? దానం ఇచ్చిన తర్వాత నేను ఇచ్చాను నేను ఇచ్చాను నేను ఇచ్చానంటే ఇక అది నువ్వు గుర్తుపెట్టుకున్నంతకాలం అది నువ్వు అనుభవిస్తున్నట్టే. కాబట్టి దానం అంటే అర్థమేమిటి? ఇచ్చినటువంటి వాడు మర్చిపోవాలి, పుచ్చుకున్నవాడు గుర్తుపెట్టుకోవాలి. పుచ్చుకున్నవాడు గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోకపోతే అది కృతజ్ఞత అవుతుంది. ఇచ్చినవాడు మర్చిపోవాలి. వీడి గుర్తుపెట్టుకున్నాడు అనుకోండి అది కూడా ఇచ్చిన ఫలితం ఉండదు. కాబట్టి అక్కడ ఒక లక్షణం ఉంది. ఇక్కడ గోదానం అంటే అర్థమేమిటి? ఇంద్రియాలు పరమాత్మకు సర్వసమర్పణ చేసేసాం. ఇప్పుడు ఆయన దానికి పాలకుడు అవుతాడు, చక్కగా జ్ఞానక్షీరాలు దాని నుంచి మనకు అందిస్తాడన్నమాట పరమాత్మ. అందుకు ఈ పురిటి ఇంటి కుద్య దీపంబును పోలి చాల దీపించి నిజం బీపాపడు నలుమొగముల ఆ పావనిగనిన మేటి అగునని భక్తిన్. వెంటనే వసుదేవుడు ఆ పిల్లాన్ని చూడగానే అండి అనుకున్నాడు, అబ్బా ఈ పురిటింటిలో ఇంతమంది పిల్లలు పుట్టారు, ఇంతమంది పిల్లలు పుట్టినా ఇంత తేజస్సు నేను ఎప్పుడూ చూడలేదే, ఈ పురిటింటికే గొప్ప దీపంలాగా వెలుగుతున్నాడు పరమాత్మ. ఇప్పుడు చూడండి ఎక్కడ మైల ఉన్నది. ఇప్పుడు ఈ పురిటింటిలోకి వెళ్ళాలంటే సహజంగా మనకి ఆ పురిటి కూడా ఒక మైల క్రింద మనకు ప్రపంచంలో మనం ఒక ప్రవేశించడానికి కాస్త మనం ముందు వెనకలు ఆలోచిస్తాం. కానీ ఇక్కడ పరమాత్మ ఆ పురిటింటిని కూడా గొప్పగా ఒక అద్భుతమైనటువంటి ప్రకాశంతో నింపేశాడు. అంటే ఆయన జననం అంటే భగవంతుడు యొక్క ఆ లీలా విశేషాన్ని గుర్తించేటువంటి, అలా తెలుసుకోవడానికి మనకి ఏ జ్ఞానమైతే ఉద్భవిస్తుందో ఇక్కడ మనకి ఇక పురుడు ఉండదండి, మైల ఉండదు. ఇక్కడ పరమాత్మ యొక్క జననం కలిగిన తరువాత ఇక మనకి ఎక్కడుంటుంది మైల? ఆ పురిటింటి దీపము ఇక్కడ ఈ జననంతో మాకు గొప్ప ప్రకాశం కలిగింది అంటున్నాడు ఆయన. అంటే పరమాత్మ యొక్క జననము యొక్క రహస్యం ఏమిటి అంటే జ్ఞానాన్ని లోకానికి అందించడం. మాకు ఒకసారి మా గురువుగారు చెప్పారు, కృష్ణావతారం ఎందుకు వచ్చింది అంటే అక్కడ కొంతమంది కూర్చొని ఉన్నాం, పిల్లలం కొంతమంది. ఆయన దగ్గర నేర్చుకోవడానికి కొంతమంది వెళ్ళేవాళ్ళం. వాళ్ళలో ఎవరికి తోచిన మాట వాళ్ళు చెప్పారు. పూతని చంపడానికని ఒకడు, కంసుడిని చంపడానికని ఒకడు, ఇంకొకడు తృణావర్తుని చంపడానికని ఒకడు, ఇలా ఎవరు తోచింది వారు చెప్తూ ఉంటే మా గురువుగారు చెప్పారు, భగవంతుడు అందుకు పుట్టలేదురా, భగవద్గీతను చెప్పడానికి పుట్టాడన్నాడు. ఆయన చంపడానికి పుట్టలేదురా లోకంలోకి, చంపడానికి ఇంత శ్రమ అక్కర్లేదు ఆయనకి, జ్ఞానం బోధించడానికే వచ్చాడు. వచ్చిన వాడు దేవకి వసుదేవులకి ఇలా ఎందుకు కనబడ్డాడు? ఇలా కనబడి అయ్యో తమరెవరండి, ఇంత దేదీప్యమానంగా జన్మను తీసుకున్నారే, ఇంతమంది ఇంతకు ముందర ఆరుగురు బిడ్డలు పుట్టారు కానీ ఏ పిల్లాడు ఇలా కిరీటంతో పుట్టలేదు, ఏ పిల్లాడు ఇలా అద్భుతమైనటువంటి ఆభరణాలతో పుట్టలేదు, మీరు పుట్టారు గనక మాకేం ఉపదేశం చేయడానికి ఇలా లోకంలోకి వచ్చారు అని అడిగి ఉంటే అక్కడే చెప్పేవాడేమో భగవద్గీత అన్నాడు. భగవద్గీత చెప్పడానికే స్వామి అవతరించాడు. లోకంలో జ్ఞాన ప్రబోధం చేయడానికి అవతరించినటువంటి అవతారం జగదాచార్యుడైనటువంటి కృష్ణ భగవానుడు. వాళ్ళు అడగలేరు. లోకంలో ఒక విషయం ఉందండి, ఎంత గొప్ప విషయమైనా ఎదుటివాడు అడగకుండా గనక చెప్తే వాడు శ్రద్ధతో వినడు. గొప్ప విషయం మనకు తెలుసండి, వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేనటువంటి వాడికి కూర్చోబెట్టి వరే నేను గొప్ప విషయం చెప్తాను వినరా అంటే వాడు అనుకుంటాడు పొద్దున్నే ఎక్కడ తగిలాడరా బాబోయ్, నాకు నేను ఎక్కడికో వెడుతుంటే అనుకోని ఎదురుకు పడ్డాడు వీడు, సైంధవుడిలాగా ఏదో చెప్తానంటున్నాడు, వింటున్నట్టు నటిస్తే పోతుంది కదా అని నటిస్తాడు. ఆ నటించిన వాడికి నువ్వు గొప్ప విషయం చెప్పావనుకోండి అది ఏమవుతుంది, బోడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది, అక్కడ ఉపయోగం లేదు. ఆసక్తి ఎదుటివారికి కలిగినప్పుడు చెప్పామనుకోండి దానిని అతడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, సమయాన్ని వృధా చేసుకోడు. ఎక్కడైనా సరే సాధకుడు యొక్క లక్షణం ఏమిటంటే ప్రదేశం ఎలాంటిదని చూడడండి, అక్కడ బోధలో ఉండేటువంటి రహస్యం ఏమిటి, ఇది నాకే అనుగ్రహిస్తున్నాడు పరమాత్మ, ఇది నాకు రాబోయేటువంటి దుఃఖాన్ని అంతరింపచేయడానికి పరమాత్మ ఎదురుగా సిద్ధం చేసి ఉంచినటువంటి గొప్ప పరమౌషధము భగవంతుడి యొక్క బోధ. మన ఇంటెదురుగా మెడికల్ షాప్ పెట్టారనుకోండి, ఆనందపడతామా దుఃఖపడతామా? మన ఇంటెదురుగా మెడికల్ షాప్ పెట్టారు, 24 గంటలు తెరిచి ఉంచబడునని బోర్డు పెట్టారండి. ఇప్పుడు నువ్వేమనుకుంటావు, మంచి పని జరిగింది, ఏదో తలనొప్పి వస్తే 24 గంటలు తెరిచి ఉంచుతారట, ఎప్పుడు వెళ్ళినా కానీ మందులు కొనుక్కోవచ్చు అనుకుంటావా, లేకపోతే వాడి మీద దావా వేస్తావా, ఏమండి వాడు నా ఇంటెదురు మెడికల్ షాప్ పెట్టాడండి అంటే నా గుండె నొప్పి రావాలన్న వాడి ఉద్దేశం, నాకు జలుబు రావాలన్న వాడి ఉద్దేశం, నా ఎందుకు పెట్టాడండి నా ఇంటెదురు అని అంటావా, కేసు వేస్తావా అతడి మీద? ఎందుకని మెడికల్ షాప్ పెట్టబడింది? భవిష్యత్తులో రాబోయేటువంటి జబ్బులు నివారణ చేయడానికి ఎప్పుడు ఏదొస్తుందో తెలియదు గనక ఔషధశాల ఎదురుగా ఉందనుకోండి, అమ్మయ్య ఇంకెవరిని ప్రతినాడక్కర్లా, నేను ఒక్కడిని వెళ్ళి మందు తెచ్చుకోవచ్చు అనుకుంటామా అనుకోమా? ఒక వ్యక్తి శరీరానికి వచ్చేటువంటి ఈ రోగాలకే ఒక ఔషధాన్ని ఎదురు షాపులో తెరిస్తే, నీకు నీ ఇంటెదురుగా తెరిస్తే నువ్వు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నావో, అలాగే భగవంతుడు కూడా మనకి మరలా జన్మించేటువంటి రోగం ఒకటి ఉందండి, భవరోగం, పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే. ఆది శంకరాచార్యుల వారిని సంసారం అంటే ఏంటో అడిగితే ఆయన చెప్పాడు, అబ్బాయి పిల్లలు మనవళ్ళు ఈ ఉద్యోగాలు ఇవి కాదయ్యా సంసారం, పుట్టడం చావడం మళ్ళా పుట్టడానికి సరిపడ కర్మ చేయటం మళ్ళీ జీవితంలోకి రావడం ఇది సంసారం అన్నాడు ఆది శంకరాచార్యుల వారు. తల్లి గర్భంలో ఉండడం మళ్ళా పుట్టడం, పుట్టిన తర్వాత మళ్ళీ కోరికలు, మళ్ళీ చచ్చిపోబోయేటప్పుడు ఏదో కోరిక, మళ్ళీ ఆ కోరికతో మళ్ళీ పుట్టడం, ఇది సంసారం అన్నాడు ఆయన. అంటే మళ్ళీ తిరిగి ఆ శరీరాన్ని ధరించడానికి కర్మ చేయడం ఏదైతే ఉన్నదో అది సంసారం. ఈ సంసారం దాటడానికి ఏకైక ఉపాయం ఏమిటి? జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం ద్వారా మాత్రమే మనం అటువంటి కైవల్యాన్ని పొందగలుగుతాం. అటువంటి జ్ఞానాన్ని బోధించడానికి వచ్చినటువంటి అవతారం అండి అది, ప్రకాశం, దివ్య ప్రకాశం. ఆ ప్రకాశానికి అంటూ ముట్టు మైల ఇవన్నీ ఏం లేవు. ఆ దీపానికి వెలుగునివ్వడమే ప్రధానం అక్కడ. ఆ ప్రధానం ఏమిటంటే ఆ వెలుగును ప్రసాదించి మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగింపచేయడానికి ఉదయించినటువంటి పురిటింటిలో దీపంలాగా అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసేటువంటి జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ ఆ కారాగార గృహంలో కనిపించేటప్పటికి వసుదేవుడు పొంగిపోయి, అయ్యో ఈ పిల్లాడు నిజంగా ఆ 4 ముఖాలు కలిగిన వాడికి తండ్రి. అంటే ఎవరండి ఆయన 4 ముఖాలు కలిగినటువంటి వాడు? బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారికి తండ్రి ఇతడే అని అనుకుని సాష్టాంగపడి నమస్కారం చేశాడు పిల్లాడికి. వెంటనే 2 చేతులు ఇలా తామర మొగ్గలాగా చేర్చాడటండి, అంటే ముకుళిత హస్తాలు అంటారు కదా మనవాళ్ళు, ఇలా ముకుళిత హస్తాలతో ఇలా నమస్కారం చేశాడేటండి. తామర బొంగలాగా చేసి ఈ నుసుటికి చేర్చి బాలుడు అని వెనుదీయకుండా ఆ వెనక చరిత్రలన్నీ తలుచుకున్నాడేటండి స్వామివారికి. అంటే రామకృష్ణానంద స్వామివారు చెప్పేవారు, వందనం చెయ్యండి భగవంతుడు బంధనంలో పడతాడు అన్నాడండి. వందనం మోక్షదాయకం. లోకంలో ఏం చేయకపోతే ఏమి చేయలేని చోట ఏం చేయాలండి? రెండు చేతులెత్తి ఇలా నమస్కారం చేస్తే చాలు, ఇది వందనం. వందనం దేనికి సంకేతం? ఎదుటివాడు ఇలా రెండు చేతులు జోడించాడంటే నేను నీకు సర్వసమర్పణ చేస్తున్నాను, నీ ఆధిపత్యాన్ని నేను అంగీకరిస్తున్నాను, నా దాసత్వాన్ని నేను ప్రకటిస్తున్నాను అని అర్థం. ఇలా రెండు చేతులు ఇలా చేర్చి అలా నమస్కారం చేశాడండి ఆ పిల్లాడికి. ఏ నిన్ను అఖిల దర్శను జ్ఞానానంద స్వరూపును సంతతును అపరాధీనుని మాయాధూరిని సూనునిగా గంటి ఇట్టి చోద్యము కలదే. ఎంత మాట అన్నాడో చూడండి ఇక్కడ కొత్తనామాచులు వారు చెప్తున్నారు, స్వామి నీవు సమస్త సృష్టిని నీ యందు దర్శింపజేస్తావు. ఇప్పుడు చూడండి, మనకి వరల్డ్ మ్యాప్ గ్లోబ్లు ఉంటాయండి, గ్లోబ్లు. మీరు ఎక్కడైనా ఆఫీస్కి వెడితే వాళ్ళ పూర్వకాలం మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఆఫీస్ రూమ్లో వాళ్ళ టేబుల్ మీద వరల్డ్ గ్లోబ్ ఉంటుంది. వీళ్ళు ఆ గ్లోబ్ని ఇలా తిరగేశారనుకోండి, ఇప్పుడు దానిలోనే అన్ని దేశాలు ఉంటాయి. దానిలోనే ఆస్ట్రేలియా ఉంటుంది, అరేబియా సముద్రం ఉంటుంది, పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది, చైనా ఉంటుంది, ఇవంతా కూడా ఆ గ్లోబ్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఇలా తిప్పుతూ మనకు చిన్నప్పుడు చెప్పేవారు, ఒరే ఇక్కడ ఢిల్లీ ఎక్కడుందో గుర్తుపెట్టండి మీకు ఒక మార్కు వస్తుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో గుర్తుపెట్టండి ఒక మార్కు వస్తుందని. ఇప్పుడు ఇవన్నీ ఎంతలో ఇమర్చేశారు అక్కడ? రేఖామాత్రం చేత ఒక స్వరూపాన్ని అక్కడ మనకిచ్చి దానిలో మన ప్రదేశం ఎక్కడుందో గుర్తుపెట్టే విధంగా మనం చిన్నప్పుడు చూశాం. ఇప్పుడు పరమాత్మ ఒక్కడిని మనం దర్శనం చేస్తే, పూజ్య మాతాజీ వారు మనకెప్పుడు ఒక మాట చెప్పేవారు, ఒక గర్భిణీ స్త్రీకి అన్నం పెడితే ఇద్దరికి పెట్టినట్టు అని. ఎవరికి? ఆ గర్భిణీ స్త్రీకి, అలా ఉన్నటువంటి పిల్లాడికి. ఇప్పుడు ఒక కృష్ణుడికి ఒక్కడికి నమస్కారం చేశామనుకోండి, ఎంతమందికి నమస్కారం చేసినట్టు? ఆ కృష్ణస్వరూపానికి ఎవరైతే ఈ ఉపాధి రావడానికి కారణమయ్యారో, మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం చేసి పెంపుదలకు కారణమయ్యారో, ఎవరు పరమాత్మ చేతిలో అంతం పొంది ఆయనకు ఒక నామం రావడానికి కారణమయ్యారో, ఎవరెవరి ఇంటిలోకి వెళ్ళి ఏ లీలలు చేయడం చేత పరమాత్మకు నామం రావడానికి వారి లీలలు కారణమయ్యాయో, ఇప్పుడు అంతమందికి మనం నమస్కారం చేసినట్టే. ఒక భాగవతము అనే ఒక గ్రంథము పేరుని మనం ఒకసారి చదువుకున్నాం అనుకోండి, ఆ భాగవతంలో ఎంతమంది మహాత్ములు పరివేష్టితులై ఉన్నారో అంతమందికి ఒక నమస్కారం చేసినట్టే. కారణమేమిటి? ఈ భాగవత గ్రంథంలో ఇంతమంది లోపల నిక్షిప్తమై ఉన్నారు. ఇందులోనే ప్రహ్లాదుడున్నాడు, ధ్రువుడున్నాడు, అక్రూరుడున్నాడు, కుచేలుడున్నాడు, గోపికలున్నారు, ఎంతెంతమంది మహాత్ములు పరమాత్మ చరణాన్ని ఆశ్రయించి తరించారో వాళ్ళందరూ భాగవతం అనేటువంటి ఒక ఉద్గ్రంథంలో అందులో నిక్షిప్తమై ఉన్నారు. అలాగే ఇక్కడ పరమాత్మ ఒక్కడిని దర్శనం చేయడం చేత ప్రత్యేకించి నేను కొండలు చూశాను, గుట్టలు చూశాను, లేకపోతే భద్రాచలం చూశాను, వెంకటేశ్వర స్వామి తిరుపతి చూశాను, ఇవి పేరు పేరున వేరు వేరు చేయడానికి వీల్లేదయ్యా. నిన్ను చూడడం చేత సమస్తము చూచినటువంటి ఆనందాన్ని, అంత అద్భుతమైనటువంటి ఏది నీ స్వరూపంలో నేను ఇంత కనుగొన్నానంటున్నాడు ఆయన. ఏ నిన్ను నిఖిల దర్శన్ అంటే అన్నింటినీ చూపించగలిగినవాడు. ఇప్పుడు విశ్వరూపం చూపించినప్పుడు పరమాత్మలో ఏమేం చూశాడండి ఆయన? ఏమేం చూశాడు? అక్కడ అర్జునుడు తన కళ్ళతో తాను చూడగలిగితే చూడగలిగాడా? బావా నాకేంటో నీవేం తెలియడం లేదు బావా అంటే, దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం అని చెప్పాడు ఆయన. నువ్వు నీ కళ్ళతో నువ్వు చూడలేవు, నేను అనుగ్రహిస్తాను. దివ్యం దదామి తే చక్షు, నేను దివ్యమైనటువంటి నేత్రాలు నేను ఇస్తున్నాను అన్నాడు. అంటే ఆయన రూపాన్ని ఆయన చూపించదలిచిన ఆయనిచ్చిన కన్నులతో ఆయన్ని చూడగలుగుతామే కానీ మాంసనేత్రాలతో, జీవనేత్రాలతో మనం పరమాత్మని దర్శనం చేయడానికి అది శక్యము కానటువంటి రూపం. అటువంటి పరమాత్మ రూపం వసుదేవుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్జునుడిలాగా ఇదిగో దివ్య దర్శనం ఇస్తున్నాను తీసుకో అని అర్జునుడు నారాయణమూర్తి చెప్తే చూడగలిగాడు, వసుదేవుడు స్వతహాగా చూడగలిగాడు. అది కృష్ణావతారంలో ఉండేటువంటి విశేషం. వసుదేవుడికి ఆడ పరమాత్మ ఏమి చెప్పలేదు, నీకు అద్భుతమైనటువంటి కళ్ళు ఇస్తున్నానని చెప్పలేదండి అక్కడ. ఆయన స్వతహాగానే చూడగలిగాడు. అంటే ఎంత సరెండర్ అయ్యాడు పరమాత్మకి, ఎంత దివ్యమైనటువంటి భక్తి కలిగిన వాడయ్యాడు అక్కడ. ఎంత ఆ వసుదేవుడు సత్యం ఒక్కడ పట్టుకున్నాడండి, ఆయన వ్రతమే సత్యం. పరమాత్మ చెప్తాడు, అన్నింటికంటే గొప్ప వ్రతం ఏమిటంటే సత్యం సత్యం సత్యం. ఎక్కడైనా సరే ముమ్మారు ఒక పదం వచ్చిందంటే చాలా గొప్పది. అలాగే మనకు కూడా సత్యం అనేటువంటిది కూడా పునఃసత్యం పునఃసత్యం పునఃసత్యం. ఈ సత్యమే భగవంతుడి యొక్క స్వరూపం. భగవంతుడికి వేరుగా స్వరూపమేమీ లేదు. మనం ఒక వాక్కు ఎందు నిలబడితే, ఆడిన మాట ఎందు నిలబడితే అదే ఆయన స్వరూపం. ఒక సత్యవ్రతం ద్వారా అంతటి స్థితిని పొందాడండి వసుదేవుడు. నేను ఇస్తున్నాను దివ్యచక్షువులు అనేటువంటి అవకాశం లేకుండా స్వామిని చూడగలిగాడు, పైగా చెప్పగలుగుతున్నాడు. స్వామి, జ్ఞానము ఆనందము ఒక్కటై నీ రూపాన్ని కట్టుకున్నాయి. ఇక్కడ విచిత్రం చూడండి, జ్ఞానం అనేది ఒక్క రూపంతో గనక వస్తే అహంకారాన్ని కలిగింపజేస్తుంది. ఈ జ్ఞానము గనక భక్తి వైరాగ్యాలు రెంటినీ తోడు తీసుకొస్తే ఆనందాన్ని కలిగింపజేస్తుంది. జ్ఞానం ఒక్కటే వచ్చిందనుకోండి అది అహంకారానికి దారితీస్తుంది. అందుకనే జ్ఞానం అనేటువంటిది భక్తి వైరాగ్యాలు తోడు తీసుకురావాలి. అంటే భక్తి అంటే అర్థమేమిటి? ఎంత తెలిసి ఉన్నా ఒదిగి ఉండేటువంటి లక్షణం, అది భక్తికి ఉంటుంది. వైరాగ్యం ఏం చెప్తుంది? అబ్బా ఎంత తెలుసుకున్నా అన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేవే, రేపు ఎంత మనం సంపాదించినా ఇక్కడ వదిలిపెట్టిపోయేది. అలాగే జ్ఞానం కూడా అంతే, ఫలానా వారు చెప్పారు అంతవరకే మనం చెప్పుకోగలుగుతాం, అది కూడా ఇక్కడ మనకి ఇలా వదిలిపెట్టి పోవలసిందే. అది ఒక వైరాగ్యం. దేని నేర్పుతోంది మనకి? ఎంత మనం పాండిత్యం ఉన్నా ఎన్ని తెలుసుకున్నా అసలు తెలుసుకోవలసిన వాడిని తెలుసుకోనంత వరకు మరలా చరిమిత చరణంగా దీనిలోకి రావాల్సిందే, పట్టుకోవలసిన వాడిని పట్టుకోనంత వరకు మళ్ళీ దీనిలోకి రావాల్సిందే. రామకృష్ణానంద స్వామి వారు చిన్న ఉపమానం చెప్పేవాడు. ఒక గుడ్డివాడటండి ఎగ్జిబిషన్కి వెళ్ళాడటండి. ఎగ్జిబిషన్కి ఎందుకు పోయాడండి? అందరూ పోతున్నాడు, నేను పోతున్నాను, ఏం చూద్దామని పోతాడండి గుడ్డివాడు. గుడ్డివాడు ఎగ్జిబిషన్కి వెళ్ళాడు. ఏదో అందరూ బాగా విశేషంగా ఉందని ఎవరితోనో అడిగాడు, అరే కొద్దిగా నన్ను ఎగ్జిబిషన్లో తీసుకెళ్ళి వదిలిపెట్టరా. వాడన్నాడు, ఏం చూద్దామని పెడుతున్నామన్నాడు. ఏం చూద్దామని కాదు, అందరూ మాకు అక్కడ గొప్పగా బ్రహ్మాండంగా ఉంది అంటే నేను వెళ్ళలేదనే బాధ ఒకటి ఉందిరా నాకు, ఎవరైనా చెప్తుంటే నేను కూడా వెళ్ళానని చెప్పుకోవడానికి అవకాశం ఉండే విధంగా నన్ను తీసుకెళ్ళి వదిలిపెట్టరా అంటే వీడు తీసుకెళ్ళి అక్కడ ఎంట్రన్స్ టికెట్ కొడుకొని అతన్ని లోపలికి పంపించాడు. వీడు అన్నాడు, అరే నువ్వు నాయన నువ్వు ఒక్కడ వెళ్ళు, నేను రాలేను, నేను లోపలికి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి అని చెప్పి ఇతను ఒక్కడిని వదిలిపెట్టాడు. వీడేం చేశాడండి, అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ తిరుగుతుంటే ఎంతసేపటికి తెగటం లేదు. ఏది ఆ ఎగ్జిబిషన్, వీడి కాళ్ళు పెట్టేస్తున్నాయి. ఏమైనా చూడడానికి అవకాశం ఉంటే ఆనందం వచ్చి ఉండేది, నేత్రానందం ఉంటే కొన్ని ఇబ్బందులు తెలియవండి. ఏమండి, పట్టుచీర షాపులకు పోయినా, బంగారు గోల్డ్ షాపులకు పోయినా, డీమార్ట్ షాపింగ్కి పోయినా టైం తెలియదండి. అందుకే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, గడియారాలు ఎక్కడ పెట్టరు, ఎందుకంటే సమయం తెలియదు, వచ్చింది ఎంతసేపటికో ఏమేం కొంటున్నామో తెలియదు అన్నమాట. అందుకని అక్కడ చక్కగా ఈ వీడు కంటికి నేత్రానందం అయితే కాస్త అనుభవిస్తూ ఆనందం పడేవాడు. ఏం పోయినా ఎక్కడేం కనపడ్డలే, వీడికి విసుగెత్తేసింది. ఆ విసుగులో వీడు అనుకున్నాడు, ఎవరినైనా కనుక్కొని బయటికి వెళ్ళాలి ఎలాగా అని ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అనే ఉద్దేశంతో ఏమండి ఏమండి అని పిలుస్తున్నాడు. ఎవరో ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన ఒక ఆయన, ఏమయ్యా ఎవరిని పిలుస్తున్నావు అన్నారు. ఏం లేదండి, నాకు కొద్దిగా కళ్ళు కనపడవు, ఏదో అందరూ గొప్పగా చెప్తుంటే నేను కూడా వెడదాం కదా అని వచ్చాను, ఇక్కడ నాకు విసుగు పుట్టేస్తోంది, ఎంతసేపు తిరిగినా కాళ్ళు పెడుతున్నాయి తప్ప నాకేం తెలియటం లేదు, నేను బయటికి వెళ్ళాలి అన్నాడు. వెళ్ళాలంటే అతడు అన్నాడు, ఏమండి దీనికి ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండు ఒకటే, అంటే ప్రవేశము నిష్క్రమణ రెండు ఒకటే. ఇదిగో ఈ గోడ పట్టిస్తున్నారు మీకు, ఈ గోడ పట్టుకొని అలా పట్టుకొని పెడితే అక్కడ ఎగ్జిట్ గేట్ వస్తుంది, అక్కడి నుంచి బయటికి వెళ్ళండి అనగానే వీడు అలాగేనండి అని వాడు చక్కగా గోడ పట్టుకొని తచ్చాడుతూ తచ్చాడుతూ వేగంగా ఏది ఎక్కడైతే వాడు ప్రవేశించాడో ఆ నిష్క్రమణ ద్వారం దగ్గరికి వచ్చాడండి. ఈ లోపల వాడికి దురద వచ్చిందండి. ఏది వాడికి కాస్త దురద ఉంది. ఈ దురదలో ఆ రెండు చేతులు బట్టి ఇలా గోకటం మొదలెట్టి నడవడం మాత్రం ఆపలేదండి. ముందుకెళ్ళిపోయాడు. ముందుకెళ్ళిపోయే లోపల డోరు దాటిపోయాడు. డోర్ దాటిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఈ దురద ఆగింది. మళ్ళీ గోడ తచ్చాడు, మళ్ళీ పట్టుకున్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడికి వచ్చాడండి? మళ్ళీ మొదటి దగ్గరకు వచ్చాడు. మళ్ళీ తిరుగుతున్నాడు. వాడు అనుకున్నాడు, ఇదెంత ఎగ్జిబిషనో, ఇదేం అంతా పొంత, అనవసరంగా వచ్చాను దీనిలోకి అని. మళ్ళీ అక్కడ ఎగ్జిట్ దాకా వచ్చేటప్పటికి మళ్ళీ దురద పెడుతుందట వాడికి. మళ్ళీ రెండు చేతులు విడిచిపెట్టి గోకడం మొదలెట్టాడు. మళ్ళీ నడకాపకుండా మళ్ళీ మొదటికి వచ్చేసాడు. ఇలా ఎలాగైతే వాడు ఆ ఎంట్రన్స్లో బయలుదేరిన వాడు ఎగ్జిట్లోకి వెళ్ళకుండా మళ్ళీ ప్రవేశంలోకి వచ్చి ఎలా ఈ ఎగ్జిబిషన్లో తిరుగుతున్నాడో జ్ఞానం పొందనంత వరకు మనగతి కూడా ఇంతే. జ్ఞానం పొందనంత వరకు తిరుగుతూ ఉండాల్సిందే. ఆ ఎగ్జిట్ మార్గం వచ్చేటప్పటికి దురదంటే అర్థం ఏంటండి? ఏ మనవడో, ఏ మనవరాలో, ఏ కోడలో, ఏ తిన్న పదార్థమో, ఏ తాగినటువంటి పదార్థమో ఏదో గుర్తొస్తుంది. అంటే మన నిష్క్రమించేటువంటి, నిష్క్రమణ అంటే అర్థం ఏంటండి? మన శరీరం పడిపోతుంది కదా ఇక్కడ, ఆ వెళ్ళిపోయే సమయంలో దురదండి. ఈ దురద ఏమిటి? అహంకారాలు, మమకారాలు, ప్రేమలు, బంధాలు, బంధుత్వాలు, ఇవన్నీ ఏదో ఒక దురద పెడుతుందండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అప్పటిదాకా పట్టుకున్న రామనామాన్ని వదిలేసి చిన్న మనవడు రాలేదే, పెద్ద మనవడు రాలేదే, కోడలు ఎడిపోయిందో అని ఇలాగ దురద పెట్టి గోక్కుంటూ ఉంటాం. మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తున్నాడు? ఎంట్రన్స్లోకి వస్తున్నాడు. అంటే మళ్ళీ జన్మని పొందుతున్నాడు. నిష్క్రమించేదాని దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి అహంకారం మమకారాలు పట్టాయా? మళ్ళీ నువ్వు ఎంట్రన్స్లోకి రావాల్సిందే. కాబట్టి ఎగ్జిట్ దాకా దాటిపోయేంత వరకు జాగ్రత్తగా ఉండాలి ప్రపంచంలో. దీన్ని నమ్మడానికి వీల్లేదు. నేను ఆఖరి దాకా 90 ఏళ్ళు నామం చేశాను కదా అంటే ఏమో, ఆ 90 ఏళ్ళ చేసినటువంటి పుణ్యం ఆఖరిన ఏ క్షణాలు మళ్ళీ బంధరూపంలో ఇంకో రూపంలో వచ్చి నిన్ను మళ్ళీ ఇంకో జన్మకు లాగేస్తుందో? జాగ్రత్తగా ఉండాలి. అందుకని చక్కగా అక్కడ చెప్పాడు, జ్ఞాన ఆనంద స్వరూపుడు పరమాత్మ. ఎప్పుడు ఆనందం కలుగుతోంది? జ్ఞానానికి భక్తి వైరాగ్యాలు రెండూ తోడైనప్పుడే ఆనందం కలుగుతుంది. ఆనందం సంపూర్ణంగా అనుభవించిన వారెవరండి? వసు దేవుడు. వసు అనే పదానికి సంపద అని అర్థం అండి. వసు అనేటువంటి పదానికి సంపద. పైగా వసు అనే పదానికి అన్నింటిలో వసించడం, అన్నింటిలో తానై ఉండడం, అన్నింటిలో తానై ఉన్నటువంటి ఆ విషయము, లోపల ఉన్నటువంటి తాను తన విషయము, దేహాన్ని ధరించిన వీడు కూడా గుర్తించలేనంతగా తానై ఉండడం. వసు అంటే లోపల వసించినవాడు, దివ్ అంటే దేవుడు, ప్రకాశవంతమైనటువంటి స్వరూపుడు. వాసుదేవుడు అంటే అర్థమేంటి? వాసుదేవ సర్వమితి సమాహాత్మా సుదుర్లభ. పరమాత్మ యొక్క స్వరూపం అన్నింటి లోపల ఉండేటువంటి వాడు ఆయన. అంతటి ఆనందమును అనుభవించినవాడు కనుకనే ఆ జ్ఞానము, ఆనందము ఈ రెండు చక్కగా స్వరూపమై ఆయన నీవు రూపం కట్టుకుంటే నీవయ్యా. నిన్ను చూస్తే చాలు అది జ్ఞానం, నిన్ను చూస్తే చాలు ఆనందం. ఈ రెండు కూడా నిన్ను సేవించిన వారికి కలుగుతాయి. నీవు శాశ్వతుడవి, ఎల్లప్పుడూ ఉండేవాడివి నీవే. ఎవరి అదుపాజ్ఞలకి నువ్వు లొంగవలసిన పని లేదు. ఏమండి, ఇక్కడ కంసుడు ఎదురుగా పెట్టిన, కంసుడు ఎదురుగా అంటే నేను 8వ గర్భంగా నిన్ను వచ్చి చంపుతానన్నంత మాత్రాన ఆయన ఏమైనా చేయగలిగాడా? కంసుడు ఏమీ చేయలేకపోయాడు కదా. అంటే ఎవరి అదుపాజ్ఞలకి నీవు లొంగవలసిన అవసరం లేదు. నీవే నియామకుడివి, నీవే నియంతవి, నీవే నియమానివి కూడా. నియమం, నియామకుడు, నియంత మూడు తానే. అంటే ఒకళ్ళు దీనికి లోటుగా అంటే లొంగి ఉండాలి అనేటువంటి ధర్మం లేదు. ఎందుకంటే ఒక్కోసారి తాను పెట్టినటువంటి ధర్మాన్ని తానే అతిక్రమిస్తాడు. అందుకనే మనకి స్వామివారి యొక్క నామాల్లో ధర్మో ధర్మ విదుత్తమః ఈ నామం కూడా ఉందండి. మనకు పైకి అధర్మంగా కనిపిస్తుంది కొన్ని కొన్ని సంఘటనలు. ఈ అధర్మంగా కనిపించేటువంటి వాటి వెనుక కూడా ధర్మం దానికి బలమైన కారణమై ఉంటుంది. దాన్ని మన బుద్ధితో ఆలోచిస్తే ఆ విచక్షణ జ్ఞానం మనకు అర్థం కాదు. లోకంలో పరమాత్మ యొక్క లీలలు ఉంటాయండి, తాటకిని వధించడం, అలాగే పూతన సంహారం. రామావతారంలో స్త్రీనితోనే మొదలుపెట్టాడు వధ. రామావతారంలో మొట్టమొదటి వధ ఎవరిదండి? తాటక. అలాగే కృష్ణావతారంలో వధ ఎవరిదండి? పూతన. వీళ్ళిద్దరు ఎవరండి? స్త్రీలు. అసలు ధర్మం ఏమిటి? స్త్రీని వధించకూడదనేది ధర్మం కదా. మరి ఆయన ధర్మంతోనే ఆ అధర్మాన్ని ఎదిరించేటువంటి ప్రక్రియ ధర్మ విరుద్ధంగానే మొదలెట్టేశాడు ఆయన. లోకంలో మనకు ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే, ఇదేమిటండి ఆడవాళ్ళని చంపడం అధర్మం కదా, మరి పరమాత్మ ఇలా కార్యాన్ని మొదలెట్టాడే అంటే, దాని వెనకాతలు ఉండేటువంటి రహస్యం మనకు అవగతం కానంత వరకు ధర్మాధర్మ విచక్షణ అనేటువంటిది మహాత్ముల చెంత చేరి మనం తెలుసుకోనంత వరకు ఆయన చేసిన పైక్రియలన్నీ కూడా అధర్మాలుగా మనకు కనిపిస్తాయి. కానీ దాని వెనకాతలు ఒక అద్భుతమైనటువంటి ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని రహస్యంగా మనకుంచి ఆయన చక్కగా మనకి ఇదిగో ఇటువంటి లీలల ద్వారా. అక్కడ తాటక అనేటువంటి ఆవిడని కొట్టేటప్పుడు కూడా మీకు సినిమాలో చూపించినట్టుగా విశ్వామిత్రుడు కొట్టేయి రామచంద్ర అనగానే బాణం వేయలేదండి రాముడు. మనకి చలనచిత్రాలు ఎలా చూపించారంటే, అదిగో తాటక వచ్చేసిందయ్యా, ఆ తాటకని కొట్టేయి అనగానే బాణం వేసేసాడు రాముడు అని చూపిస్తారు. కానీ ఎన్ని అవకాశాలు పరమాత్మ ఇచ్చాడు, ఎన్ని అవకాశాలు ఇచ్చాడనే దాన్ని కూడా మనకి రామాయణంలో చూపిస్తారు. దాని చెవుల్ని కొడతాడండి రాముడు, చెవులు అవి పనిచేయకుండా చేశాడు. ఎందుకంటే అది తాగుడు మత్తు చేత కళ్ళు కనిపించకుండా పోయాయి. ఎప్పుడో తాగుడు దృష్టిని ఎప్పుడో హరించి వేసింది. ఇప్పుడు ఎక్కడైనా ప్రపంచంలో ఒక అవయవం లోపం జరిగితే ఆ అవయవానికి ఉన్న శక్తి ఇంకో దానికి ఎడుతుందండి. ఒక అవయవ లోపం మానవుడికి జరిగిందనుకోండి, ఈ అవయవానికి ఉండే శక్తి ఇంకొక దానికి అదనంగా చేరి పని జరిపిస్తాడు పరమాత్మ. అలాగే ఎప్పుడైతే కళ్ళు మద్యం మత్తులో త్రాగడానికి అలవాటు పడి మత్తుకు లోనైనాయో చెవులకి గ్రహణ శక్తి ఎక్కువ వచ్చింది దానికి. అది శబ్దాన్ని బట్టి బాణాలు రాళ్ళు వేయడం మొదలెట్టింది. దృష్టి కనపడడం లేదు కదా, ఇగో ఈ కొండను తీసుకుంటుంది, ఏ వైపు శబ్దం వస్తే ఆ వైపును వేస్తుంది. అందుకని ముందు శబ్దమును పనిచేయకుండా చేశాడు పరమాత్మ. అంటే అర్థమేమిటి, ఇది ఆయన ఇచ్చినటువంటి ఒక అవకాశం. భగవంతుడు అవకాశాలు ఇస్తాడు, జ్ఞాని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, తనని తాను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మారీచుడిలాగా. కానీ పరమాత్మ ఇచ్చినటువంటి అవకాశాన్ని చేతగానితనంగా భావించిన వాడు రావణాసురుడిలాగా నాశనం అయిపోతాడు. మారీచుడు ఆలోచించాడు, పరమాత్మ ఇచ్చిన అవకాశాన్ని ఏమర్రా సుబాహుణ్ణి కొట్టిన వాడికి నేను ఒక లెక్క, మరి నన్నెందుకు విడిచేశాడు, అలాగే ఆయన ఎందుకు నన్ను సప్త సముద్రాలు అవతల పడేలా చేయగలిగాడు, అంటే ఇంత శక్తి ఆయనలో ఉంది, ఆయన గొప్పవాడు, ఆశ్రయించిన వాడికి రక్షణ చేసేవాడు, ఇవన్నీ మారీచుడికి ఎలా సంభవమయ్యాయి. ఆయన ఆలోచించాడు, ఆయన శక్తిని గురించి విచారణ చేశాడు. కానీ రావణాసురుడు ఏం చేశాడండి, రథం లేదు, సారథి లేడు, గుర్రాలు లేవు, యుద్ధరంగంలో కింద పడ్డాడు, చేతిలో ఆయుధాలు లేవు, తల మీద కిరీటం లేదు, ఏది చెదరినటువంటి జుట్టుతో నిరాయుధుడిగా నిలబడితే రావణ ఈ రోజున వెళ్ళి రేపు రొద్దున సైన్యాన్ని సమకూర్చుకొని రేపటి రోజున రా అని పంపించాడు. ఇప్పుడు రావణాసురుడు ఎలా ఆలోచించాడండి రాముణ్ణి, అది రాముడి యొక్క గొప్పదనం అని తెలుసుకుంటే రామాయణం వేరుగా ఉండేది. ఇప్పటికైనా ఈ స్థితిలో నన్ను విడిచిపెట్టి ఆయన భార్యని నేను అధర్మంగా తీసుకెళ్ళినా ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చి ధర్మబద్ధంగా నా ఎందుకు ప్రవర్తించాడే, ఇలాంటి నేను ఆయన మీద యుద్ధానికి వెళ్లాల్సింది, ఇది తప్పు కదా అనే భావన కలిగి ఉండాలి. కానీ దాన్ని చేతగానితనంగా భావన చేశాడు కాబట్టి ఆయన చేతిలో చచ్చాడు. కాబట్టి పరమాత్మ ఇచ్చే ప్రతి అవకాశాన్ని ఎలా ఆలోచించాలో మనకు రామాయణం చెప్తుంది. అలాగే ఇక్కడ కూడా పరమాత్మ ఇచ్చేటువంటి ఏవైతే మనకి కొన్ని అవకాశాలు ఒక్కొక్కదాన్ని మనకు తొలగిస్తున్నాడంటే జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. మరి రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, తెల్ల వెంట్రుక వచ్చిందంటే వ్యవహారం తగ్గించుకో, తెల్ల వెంట్రుకలు వచ్చాయి అంటే వ్యవహారం తగ్గించుకో, తెల్లవారిపోతుంది నీ జీవితం, పడమరకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఒక్క వెంట్రుకు వస్తేనే మేల్కొన్నాడు దశరథుడు, మంద ముగ్గు పొట్టైనా కానీ మనం మారకల్లా. ఒక్క వెంట్రుకు వస్తే మారాడండి దశరథుడు, 60,000 సంవత్సరాల వయసులో ఒక్క వెంట్రుకు తెల్లగా వస్తే అయ్యో ఇంకేముంది నా జీవితం తెల్లారిపోయింది, రాముడికి పట్టాభిషేకం ఇచ్చేసి నేను వెళ్ళిపోతానన్నాడు. మనకు ఒళ్ళంతా తెల్లగా ముగ్గు పొట్టైనా కానీ రంగులు తీసుకొచ్చి నల్ల రంగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ తెలుపులు అంగీకరించలేకపోతున్నాం. ఎంత ఇదేమిటండి పరమాత్మ ఇచ్చిన అవకాశం, అయిపోయిందిరా నాయన నువ్వు గుర్తించడం లేదేమో, నేను కొన్ని హింట్లు ఇస్తున్నాను, పళ్ళూడు కొట్టేస్తున్నాడు, కళ్ళు కనపడకుండా చేస్తున్నాడు, చెవులు వినపడకుండా చేస్తున్నాడు, ఇంతకాలం పక్కవాళ్ళ ముచ్చట్లు విన్నావురా నాయన, ఇక నీ ముచ్చట్లు నువ్వు విను, నీ లోపల పెద్ద ముచ్చట ఉంది అది నువ్వు వినడానికి ప్రయత్నం చేయి అని పరమాత్మ మనకు అవకాశం ఇస్తే 2,000 3,000 పెట్టి ఏం తెచ్చుకుంటాడండి, ఆ మిషన్ తెచ్చుకొని మళ్ళీ దగ్గర వేసుకోకుండా వినపడదని సీరియల్ దగ్గర కూర్చుంటాడు, ఆ చెవిటి మిషన్లు పెట్టుకుని సీరియల్ దగ్గర కూర్చుంటాడు, అది వినపడటం లేదు, కాస్త సౌండ్ పెట్టు, మేము చచ్చిపోతున్నాను నీ చెవుడితో, అది ఇప్పటికీ 100 ఉంది, టీవీ పేలిపోతుందే కానీ నీకు వినపడదు చస్తే, అప్పటికైనా మానేయాలి కదా వినడం, ఆహా దాని దగ్గర కూర్చోవలసిందే. అంటే పరమాత్మ ఇచ్చేటువంటి అవకాశాన్ని మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా వినియోగించుకుంటున్నాం. అటువంటి స్వామి అండి ఆయన, అన్నింటికీ కూడా ఆయన శాశ్వతమైన వాడు, ఎవరి అదుపాజ్ఞలకి ఆయన లొంగవలసిన అవసరం లేదు. ఆయన ఒక ఆజ్ఞ చేశాడు, ఆయన ఒక నియమాన్ని పెట్టుకున్నాడు అంటే అది జరిగి తీరుతుంది. ఆ శాసనం అది కొద్దిగా ఆలస్యం కావచ్చేమో కానీ జరగకపోవడం అంటూ ఉండదండి. కంసుడికి మృత్యు అనేటువంటిది అవకాశమే కానీ ఆయనకు అది దాటేటువంటి ఆ ఆజ్ఞను ధిక్కరించగలిగేటువంటి సామర్థ్యం కంసుడికి లేదు. కానీ అదొక అవకాశం ఇచ్చాడు పరమాత్మ, నువ్వు బాగు చేసుకోరా, 7 రోజుల్లో మృత్యు వస్తుందంటే భాగవతం దగ్గర కూర్చున్నాడు, ఇన్నాళ్ళలో మృత్యు వస్తుంది, నువ్వు కూడా భాగవతం విను, నువ్వు కూడా భాగవతం శ్రవణం చేయి, ఎంత అవకాశం ఇచ్చాడో కంసుడికి. కానీ దాన్ని ఆయన లెక్క చేయలేదు. అందుకనే వసుదేవుడు అంటున్నాడు, స్వామి అటువంటి నిన్ను ఈ మాయ అంటలేక దూరం పోతుంది. అంత ప్రకాశం ఉన్నటువంటి చోట మాయ ఉంటుందా చెప్పండి? అంత ప్రకాశం ఉన్న చోట మాయ ఉంటుందా? ఇప్పుడు చూడండి, ఒక క్రికెట్ ఆడాలంటే నాలుగు పక్కల లైట్లు పెడతారు, అక్కడ నీడ కనపడదండి. వాడు క్రికెట్ ఆడాలంటే నీడ కనపడక నీడ కనపడితే ఆడలేరు వాళ్ళు. అక్కడ నీడ కనపడకూడదు. నీడ కనపడకూడదంటే ఏం చేయాలి? అక్కడ ఈ నీడ కనపడకుండా ఉండే విధంగా అన్ని వైపుల నుంచి లైట్లు వేస్తారు. దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది ఆ స్టేడియం. అక్కడ ప్రతిది పిన్ టు పిన్ కనపడుతుందండి. ఇది ఎవరి సృష్టిలో నుంచి వచ్చిన ప్రకాశం? మానవ సృష్టిలో ఒక యంత్రం ద్వారా ఆయన తయారు చేసినటువంటి ప్రజ్ఞతో ఒక మానవుడు తయారు చేసినటువంటి ప్రకాశం ఇది. అంతే కదా, ఈ లైట్ల ప్రకాశం అంతా అదే కదా. థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఆయన చేసిన పుణ్యం ఇదిగో ఈ రోజున మనం ఇలా కూర్చున్నామంటే కదా. అలాంటిది మరి అటువంటి వాడి మెదడుకి ఈ ప్రకాశాన్ని అందించగలిగినటువంటి శక్తిని ఇచ్చిన వాడు ఒకడున్నాడు. ఆయనంత శక్తివంతుడు కాబట్టి ఈయన అన్నింటికీ మూలమైనటువంటి వాడు. అటువంటి నిన్ను నేను కుమారుడిగా కన్నానట. ఎంత విచిత్రమయ్యా, నాలుగు మొగాల వాడిని కన్నవాడివి నీవైతే నిన్ను నేను కన్నానని ఈ ప్రపంచం అంటుంది. రేపు వసుదేవ కుమారా వాసుదేవుడా అని పాడతారయ్యా ఈ పిచ్చి జనం. నువ్వు నాకు కొడుకువట, దేవకీ వసుదేవ కుమారా, నందనందన గోపాల అని పాడుతున్నారు కదా. అంటే ఈ భాగ్యం ఎంతటిదంటే నిన్ను నేను కుమారుడిగా కన్నానంతటి పేరు నాకు ఈ రోజున నాకు అందించావు, వాసుదేవుడిగా నువ్వు పిలవబడుతున్నావు. ఇలాంటి చోద్యం ఎక్కడైనా ఉందా అని వసుదేవుడు పొంగిపోతున్నాడు ఆ పురిటింటిలో ఉన్నటువంటి బిడ్డను చూచి. తర్వాత కార్యక్రమం మనకి ఎలాగ స్వామి వసుదేవుడిలో చేరి దిశానిర్దేశం చేశాడు, ఎలా ఇక్కడ ఉన్నటువంటి మధురని వదిలి ఆయన వ్రేపల్లెకు ప్రయాణం అయ్యాడు, వ్రేపల్లెకు వెళ్ళడంలో ఆయన ఆంతర్యం ఏమిటి, ఏమి సంకల్పించేసి పరమాత్మ వైపుకు వెళ్ళాడనే విషయాన్ని మనం రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమో మనోవచన.